ప్రియమేనా,
ఆత్మబంధువులారా, మన పెద్దలు మన వైదిక ఋషులు వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే బ్రహ్మమే ఆనంద స్వరూపం, బ్రహ్మం మాత్రమే సత్యస్వరూపము, బ్రహ్మము మాత్రమే జ్ఞాన స్వరూపము, బ్రహ్మము మాత్రమే ఆనంద స్వరూపము. అగ్నికి వేడికి ఎటువంటి సంబంధము? వేడి లేకుండా అగ్ని ఉండదు, అలాగే ఆనందం లేకుండా బ్రహ్మం ఉండదు. అంటే నగ్న సత్యం, పారమార్థిక సత్యం బ్రహ్మం మాత్రమే, మిగతా అని వ్యావహారిక సత్యాలు మాత్రమే. ఏ విద్య వల్లైతే మనకి బ్రహ్మము తెలియబడుతుందో అదే నిజమైన విద్యని ఆచార్య స్వాములు వారు చెప్పారు. బ్రహ్మము అది సద్వస్తువు, సత్య వస్తువు, నిత్య వస్తువు, అది ఎక్కడో లేదు, నీ హృదయములోనే ఉంది. అది అది నిజమైన నేను. ఇప్పుడు ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావో అది మిథ్యా నేను, ఆర్టిఫిషియల్ ఐ. ఒక నిజమైన నేను నీ హృదయంలో ఉంది, అది బ్రహ్మము. ఇప్పుడు ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావో అది ఎర్త్ బౌండు, బాడీ బౌండు, అది కేవలము నీ శరీరం ఎంత నిజమో ఇది కూడా ఆ నేను కూడా అంతే నిజము. అంటే శరీరానికి పరిమితమై ఉంటుంది, ఆ శరీరానికి పరిమితమైన నేనుని మనం అతిక్రమించాలి. యు మస్ట్ గో, వి షుడ్ గో బియాండ్ ఇండివిజువాలిటీ. ఆ దేహగతమైన నేనును దాటి మనం వెళ్ళాలి. భక్తి మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ, మీ మీ పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి అవలంబించి మీరు యు షుడ్ గో బియాండ్ ఇండివిజువాలిటీ, బియాండ్ బాడీ బౌండై. ఈ నేనును దాటి వెళితేనే కానీ బ్రహ్మము మీకు ఇరుకపడదు, మీకు స్వరూపంగా వ్యక్తము కాదు. ఈ నిత్యా నేనును దాటి వెళితే కానీ, దేహగతమైన నేనును దాటి వెళితేనే కానీ ఆనంద స్వరూపమైన బ్రహ్మము మీకు వ్యక్తము కాదు. ఆ బ్రహ్మము ఎక్కడుంది? నీ హృదయములోనే ఉంది. రమణాచార్యుడు చెప్పినది ఏమిటంటే మన దేహమే దేవాలయం. ఎదురు రొమ్ము కుడి వైపున ఆధ్యాత్మిక హృదయం ఉంది, ఎదురు రొమ్ము కుడి వైపున. ఆ ఎదురు రొమ్ము కుడి వైపున ఉన్నది గర్భాలయం. ఈ దేహము దేవాలయం, మీ ఎదురు రొమ్ముకు కుడి వైపున ఉన్నది అది గర్భాలయం. అంచేత నువ్వు సాధన చేసుకుంటూ వెళుతూ వెళితే ఈ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు గర్భాలయంలోకి వెళ్ళాలి. దేవాలయంలోకి వెళ్ళి ఆగిపోవు మనం, లోపల మూల విరాట్ దగ్గరికి వెళ్ళాలి, గర్భాలయంలోకి వెళతాం. అలాగే నువ్వు దేవాలయంలోకి వెళ్ళి ఆగిపోకూడదు, దేవాలయంలోకి వెళ్ళి గర్భాలయంలో నువ్వు ఎలా ప్రవేశిస్తావో. అదేవిధంగా మిగతా సాధనలన్నీ కూడా దేవాలయం దగ్గరికి తీసుకొస్తాయి. ఈ దేహగతమైన నేను మరణిస్తేనే కానీ నువ్వు గర్భాలయంలోకి వెళ్ళలేవు. ఆ గర్భాలయంలో బ్రహ్మము ఉంది, ఆనంద స్వరూపం, జ్ఞాన స్వరూపము, సత్య స్వరూపము. దాన్ని వేదం ఏమని చెప్పిందంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం, బ్రహ్మ. అది బ్రహ్మము గురించి నిర్వచనం వేదంలో చెప్పబడింది. మనం ఏ పని చేసినా ఆ పనిలో ప్రేమ ఉండాలి, ఏ పని చేసినా అందులో ఏకాగ్రత ఉండాలి. అది అనేక మందికి హితము కలిగేటట్టుగా ఉండాలి ఆ పని. అని అంటే అనేక మందికి మేలు కలిగేటట్టుగా మనకు ఆ పని ఉండాలి. ఎందుచేతంటే మన మాట తియ్యగా ఉండాలి, మనం చేస్తున్న పని కూడా తియ్యగా ఉండాలి. తియ్యటి మాటలు మీరు వినండి, అది చెవులతోటి వింటారు, అది వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పంచదార నోట్లో పోసుకు చూడండి, ఈ మాటలో ఎక్కువ తీపిదనం ఉందా, ఆ పంచదారలో ఎక్కువ తీపిదనం ఉందా మీరు చూసుకోండి. ఈ భగవంతుడు చెప్పిన మాటల్లోనే మీకు ఎక్కువ తీపిదనం కనిపిస్తుంది, ఆ స్వీట్నెస్ కనిపిస్తుంది. మీకు మీరు ఈ పరీక్ష చేసుకుంటే మీకు తెలుస్తుంది. అందుచేత ప్రతి యాక్ట్లోనే కూడా మనకి ఏకాగ్రత ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. ఆ రకంగా పని చేసుకుంటూ మనం జీవిస్తే మనకి వస్తువు అనుభవంలోకి వస్తుంది. నీ ముఖానికి ఏది అలంకారం అంటే విద్య మాత్రమే అన్నారు ఆచార్య స్వాముల వారు. మనకందరికీ ముఖాలు ఉన్నాయి, అయితే ఈ ముఖానికి ఏది అలంకారం అంటే విద్య మాత్రమే నీ ముఖానికి అలంకారం ఉన్నారు ఆచార్యుల వారు. నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు అధికారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, వాటిని చూసి నువ్వు గర్వం పొందకు అన్నారు. అంటే ఇవన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోయి అంటే ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోయి ఏ విషయాలను చూసి నువ్వు గర్వపడకు. అది భగవదానుభవం పొందటం కోసం నీ చదువుని నీ ధనాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు స్వాముల వారు, ఆచార్యుల వారు. నీకు భగవదానుభవం కావాలంటే ఒక సూత్రం చెప్పారు ఆచార్యుల వారు. అంటే ఈ లోపల ఉన్న పరిచ్ఛిన్న వస్తువులను కానీ బాహ్యంగా ఉన్న పరిచ్ఛిన్న వస్తువులను కానీ స్మరించటం మానేయి అన్నారు. నిరంతరము ఈశ్వరుణ్ణి స్మరించు. ఆ ఈశ్వరుని స్మరించడం వల్ల ఈశ్వరుడిని నీ లోపల ఆత్మరూపంలోనే ఉన్నాడు అని నిన్ను కరుణిస్తాడు. నిన్ను కరుణించి ఆ ఈశ్వరుడు నీకు లోపల వ్యక్తం అవుతాడు. కాలక్రమంలో నీ హృదయంలోనే వ్యక్తం అవుతాడు. ఎక్కడో బాహ్యంగా వ్యక్తమైతే నీకు ఆ రూపంలోంచి, ఆ బాహ్యంగా వ్యక్తమైన దేవుడిలోంచి నువ్వు విడిపోవటం తప్పదు. నీ హృదయంలో వ్యక్తమైన దేవుడితోటి 24 గంటలు కూడా నువ్వు కలిసి ఉండొచ్చు. అందుచేత నువ్వు ఈశ్వరుడు యొక్క ప్రీత్యర్థం, ఈశ్వరుడు యొక్క సంతోషం కోసమే నువ్వు పనిచేయి. నీ అహంభావాన్ని పెంచుకోవడానికి నువ్వు పని చేయొద్దు. భగవంతుడు నీకు ఏదైనా శక్తులు ఇస్తే అది ఆయన కోసం ఉపయోగించు, భగవద్నుభవం పొందడం కోసం ఉపయోగించు. అందుకని ఆ శక్తులను చూసి, నీకు అనుగ్రహించినటువంటి ఆ శక్తులను చూసి నువ్వు గర్వం తెచ్చుకోకు, పొగడబొత్తనం పెంచుకోకు. ఇంచి ఇవన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోయి వాళ్ళ మీద చెప్పిన నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ అన్నాడు. అంటే కాల ప్రవాహములు అన్నీ కొట్టుకుపోతాయి. అంటే ఉన్నది ఒకటే భ్రమమే, మిగతా అన్నీ కూడా మనో కల్పితములు. భారతదేశాలు దేనికి వస్తున్నాయంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానానికే వస్తున్నాయి. అంటే నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మముకి రాగద్వేషములు రావటం లేదు. నీ లోపల ఉన్నటువంటి చైతన్యానికి రాగద్వేషములు రావటం లేదు. ఈ లైక్స్ డిస్లైక్స్, ఈ లైక్ నీ మనస్సు బాహ్యముఖం అవటానికి, నీ రాగద్వేషాలే నీ మనస్సు బాహ్యముఖం అవటానికి కారణం. అంటే ఈ రాగద్వేషాలు ఎవరికి వస్తున్నాయంటే నాలో నా అజ్ఞానానికి వస్తున్నాయి. ఆచార్యులు వారు అన్నారు, దేనికి నాశనం ఉంది అన్నారు. మనస్సుకు నాశనం ఉంది. నువ్వు సాధన చేస్తే మనస్సు నశిస్తుంది, మనస్సు నశిస్తే నీకు మోక్షం అనుభవంలోకి వస్తుంది అన్నారు. నువ్వు కనుక సాధన చేస్తుంటే అహంభావం నశిస్తుంది. అహంభావం నశిస్తే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు వ్యక్తమవుతుంది. అంచేత అజ్ఞానం నశించకుండా, అవిద్య నశించకుండా, ఈ దేహగతమైన నేను నశించకుండా, ఈ మనస్సు నశించకుండా ఎవరికీ మోక్షం రాదు. అంటే కేవలము శివుడికి, శివుణ్ణి మనం పూజ చేస్తున్నామంటే ఉపాసన కోసం చేస్తున్నాం. విష్ణువుకి మనం పూజ చేస్తున్నామంటే ఉపాసన కోసం చేస్తున్నాం, ఏకాగ్రత కోసం చేస్తున్నాం. ఈ శివ విష్ణువులకి అనేది, శివుడు విష్ణువు అనేది శబ్దంలో భేదమే కానీ వస్తువులో భేదం లేదు. శివుడంటే శుభకరుడని, విష్ణు అంటే వ్యాపించిన వాడని. పరమాత్మ శుభాన్ని ఇస్తుంది, వ్యాపించి ఉంటుంది అది. అంటే ఈ రెండు కూడా ఉడికే శబ్దంలో, శివుడు విష్ణు అంటే శివుడన్నా పరమాత్మే, విష్ణు అన్నా పరమాత్మే అనే శబ్దంలో భేదం. ఆ శబ్దంలో కానీ వస్తువులో మటుకి భేదం ఏమీ లేదు. అటువంటి భేదబుద్ధి ఎవరు పెట్టుకోవద్దు. భేదబుద్ధి పెట్టుకుంటే మోక్షం రాదు కదా, మీ నోట్లో దుమ్ము పడుతుందని. అంటే వైదిక దేవతల పట్ల భేదబుద్ధి మనం పెట్టుకోకూడదు. అందరూ మనం నమస్కరింపదగిన వారి, అందరి సహకారం మనకు కావలసిందే, అందరి అనుగ్రహం మనం పొందవలసిందే. అంటే వైదిక దేవతలు ఎవరు కూడా కుందేటు కొమ్ము లాంటి వాళ్ళు కాదని చెప్పారు రమణస్వామి. వైదిక దేవతలు అంటే శివుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, వీళ్ళందరూ కుందేటు కొమ్ము లాంటి వాళ్ళ అని అడిగారు. కుందేటుకు కొమ్ము ఉండదు. అటువంటి వాళ్ళ యొక్క కుందేటు కొమ్ము లాంటి వాళ్ళు మటుకు వాళ్ళు కాదు అని చెప్పారు. అంటే అసలు లేని వాళ్ళు కాదని. అంటే ఏదైతే నేను ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, వాళ్ళు కూడా అంతే నిజం. నేను ఉన్నాననుకున్నప్పుడు, దేహగతమైన నేను ఉన్నాననుకున్నప్పుడు ఈ ప్రపంచం ఉంది, మరణానంతర జీవితం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, దేవతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ఈ జన్మలు, పూర్వజన్మలు, రాబోయే జన్మలు, ఈ వైకుంఠము, ఈ కైలాసము, స్వర్గము, నరకము, ఈ దేవతలు అందరూ కూడా ఈ నేను, ఈ దేహగతమే నేను ఎంత నిజమో అవి కూడా అంతే నిజమో అన్నారు. అంటే దేవతలను మనం అర్చన చేయటం, దేవతలను పూజ చేయటం ఎందుకంటే వారు అనుగ్రహం పొంది ఈ లోపల బ్రహ్మమును పొందటం కోసమే. అంటే భగవద్గీతలో స్వామివారు ఏమన్నారంటే, ఏది నిజమో నీకు తెలియకపోయినా, ఏది నిజమో నాకు తెలుసు, అక్కడికి తీసుకెళ్ళే వరకు నేను విడిచిపెట్టను అన్నాడు. ఏ అవతార పురుషుడైనా, ఏ మేనిఫెస్టెడ్ గాడ్డైనా నువ్వు ఆరాధించుకోవచ్చు, కానీ ఏది నిజమో నీకు తెలియదు, ఆ నిజం నాకు తెలుసు, నువ్వు ఏ రూపాన్ని ఆరాధించినా, ఏ నామాన్ని స్మరించినా నిజం దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది అన్నారు స్వామివారు. అంటే మనం రూపదృష్టి, నామదృష్టి మనకు ఉంది. ఏదో రూపాన్ని తీసుకుంటాం, ఆరాధిస్తూ ఉంటాం. కేవలం ఆ రూపం మటుకే నిజం కాదు, కానీ ఆ రూపం ద్వారా మనం తరించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏ రూపాన్ని ఆరాధించినా, నువ్వు ఏ నామాన్ని స్మరించినప్పటికీ, ఎక్కడైతే ఏది నిజమో ఆ నిజం దగ్గరికి తీసుకెళ్లి బాధ్యత నాది అన్నారు స్వామివారు. అంటే నువ్వు చేసేది త్రికరణ శుద్ధిగా కనుక చేస్తుంటే, నువ్వు చేసేది ప్రేమగా చేస్తుంటే, అర్చన చేస్తుంటే, అంటే అన్నిట్లకంటే మోక్షకాంక్ష చాలా ముఖ్యం. మన చిల్లర గొడవలకు వెళ్లకుండా, మన భక్తిని చిల్లర విషయాలకి వెచ్చించకుండా, అంటే మన గురి మోక్షం ఎందే పెట్టుకోవాలి, మోక్షాన్ని సంపాదించాలి. మోక్షం ఎలా వస్తుందంటే నీ అహంభావం నశించకుండా మోక్షం రాదు. ఇది ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. మోక్షం కావాలి మనకి. మన ఉద్దేశం ఏమంటే మన అహంభావం నశించకూడదు, మన అజ్ఞానం నశించకూడదు, మన మనస్సు నశించకూడదు, మోక్షం కావాలంటున్నాం. అది ఆచార్యుల వారు ఏమంటున్నారంటే నీ మనస్సు నశించకుండా, నీ అహంభావం నశించకుండా నువ్వు మోక్ష సుఖాన్ని పొందలేవు అంటున్నారు. నీ హృదయంలో ఒక నిజం ఉంది, అది నీకు తెలియకపోవచ్చు, తెలుసున్నా ఉంది తెలియకపోయినా ఉంది. నీ హృదయంలో నా నిజాన్ని తెలుసుకోవడం కోసం ఎవరో అడ్డు రావటం లేదు. నీ అహంభావనే అడ్డొస్తుంది, నీ దేహగతమైన నేనే అడ్డొస్తుంది, నీ మనస్సే అడ్డొస్తుంది. అంటే నువ్వు విద్యను సంపాదించి ఆ మనస్సును నశించేలాగా చేసుకుంటే నీ లోపల ఉన్న వస్తువు నీకు లేనిగా వ్యక్తమవుతుంది. నీకు కనిపించి వెళ్ళిపోయే దేవుడు కావాలా, 24 గంటలు ఒక క్షణం కూడా నేను విడిచిపెట్టకుండా ఉండే దేవుడు కావాలా, నీకు ఏ దేవుడు కావాలో ఒకసారి ఆలోచించుకోమంటున్నారు స్వామివారు. నీకు కనిపించి వెళ్ళిపోయే దేవుడు కావాలా, ఏదైనా మీరు వరమడిగితే ఆయన ఇచ్చి వెళ్ళిపోయే దేవుడు కావాలా, 24 గంటలు కూడా మిమ్మల్ని ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండి దేవుడు కావాలా, ఏ దేవుడు కావాలో మీరు ఆలోచించుకోండి. మీ హృదయంలో ఉన్న దేవుడు మిమ్మల్ని ఒక క్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండడు. అది భక్తి కూడా సింహం లాంటిది, భక్తి కూడా పులి లాంటిది, సింహం లాంటిది. సింహం దగ్గరికి పులుల దగ్గరికి జింకలు రావు, వస్తాయి అడవి జంతువులు వస్తే రావు. అదేవిధంగా నిజంగా భక్తి ఉంటే రాగ ద్వేషాలు కామక్రోధాలు మీ దగ్గరికి రావు, అసూయ ఇటువంటి గుణాలు రావు. అంటే జంతువులు ఏ విధంగా అయితే ఈ అడవి జంతువులు ఈ మేకలు గొర్రెలు, ఇక్కడ పులి ఉందనుకోండి మేకలు గొర్రెలు పులి దగ్గరికి వస్తాయా, అదేవిధంగా నీకు భక్తి కూడా పులి లాంటిది. ఆ భక్తి ఉన్న చోట నీకు రాగద్వేషాలు కానీ అప్స్ డౌన్స్ దగ్గరికి రానే రావు. నీ మనస్సులోని వంకరలు దానంతట అయ్యే పోతాయి. మనసులో వంకరలు ఉన్నాయనుకోండి, ఎవరికైతే భక్తి ఉందో వాడికి మనసులోని వంకరలు అంతట అయ్యే పోతాయి. అదేవిధంగా పులి దగ్గరికి సింహం దగ్గరికి అడవి జంతువులు ఏ విధంగా అయితే రావు, ఈ భక్తి ఉన్న చోటకి రాగద్వేషాలు రావు. అది అందుచేత భక్తి అనితే సామాన్యం అనుకోకుండా ఎంతో కష్టపడితేనే భక్తి కలుగుతుంది నిజంగా. అని ప్రపంచంలో అన్నిటికంటే దుర్లభమైన వస్తువు ఏదైనా ఆచార్యులు వారు అడిగితే భక్తిని సంపాదించడమే దుర్లభము అన్నారు. అంటే భక్తి అంటే ఉరికి మీరు ఏదో పటాన్ని ఎదురుకుండా పెట్టుకుని పూజిస్తేనే భక్తి కాదు, మీ స్వరూపాన్ని నిరంతరము అనుసంధానం చేసుకుంటే అది భక్తి అన్నారు స్వామివారు. ఉరికి ఏదో దేవుడి పట్టం పూజ చేసుకుంటే అది ఉరికి అది ఎల్కేజీ లాంటిది. అది మీరు నిరంతరం మీ స్వరూపాన్ని ఉరికి దేవుడి పట్టం, ఎందుకంటే మనకి ఏదో సపోర్ట్ ఉండాలి కాబట్టి, ఏదో ఆలంబనం ఉండాలి కాబట్టి, మన మనస్సుకి ఏదో సపోర్ట్ లేకపోతే చేయలేదు కాబట్టి ఓ పటం పెట్టుకుని పూజిస్తాం. కానీ భక్తి అనేదానికి నిర్వచనాన్ని శంకరాచార్యుల వారు ఏమని చెప్పారంటే, శంకర భగవత్పాదుల వారు ఆచార్యుల వారు ఏమని చెప్పారంటే, నిరంతరం నీ స్వరూపాన్ని అనుసంధానం చేస్తే అది భక్తి అన్నారు. ప్రపంచంలో డబ్బు సంపాదించడం కష్టమే, విద్యను సంపాదించడం కష్టమే, అధికారాన్ని సంపాదించడం కష్టమే, అన్నిటికంటే భక్తిని సంపాదించడం ఇంకా కష్టం, హరిభక్తిని సంపాదించడం చాలా కష్టం అని చెప్పారు ఆచార్య స్వాముల వారు. ఒక సందర్భంలో భగవాన్ అన్నారు, నువ్వు ఏదైనా చదువుకోవాలంటే, ఒక కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే, ఒక లెక్కలు నేర్చుకోవాలంటే, లేకపోతే ఒక సంగీతం నేర్చుకోవాలంటే, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నువ్వు ఉండాలి, తెలివి ఉండాలి, తెలియబడేది ఒకటి ఉండాలి, మూడు ఉండాలన్నారు. అంటే ఒకవేళ ఒక నేను భూగోళం నేర్చుకోవాలనుకోండి, లేదా మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే నేర్చుకునే నేను ఉండాలి, తెలివి ఉండాలి. నేనుంటే సరిపోయిందే, తెలివి ఉండాలి. తెలివి లేకపోతే ఆ సబ్జెక్ట్ రాదు. ఆ తెలియబడే సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. ఎన్ని ఉండాలి ఇక్కడ? మూడు ఉండాలి. కానీ ఈ నేను తెలిసి కూడా నీకు మూడు కూడా ఉండలేదు, నువ్వు ఒక్కడో ఉంటే సరిపోతుంది అంటున్నాను. మామూలుగా బాహ్యమైన విద్యలు నేర్చుకోవాలంటే మూడు ఉండాలి, నువ్వు ఉండాలి, తెలివి ఉండాలి, తెలియబడే సబ్జెక్ట్ ఉండాలి బాహ్యమైన విద్యలు నేర్చుకోవడానికి. కానీ ఈ బ్రహ్మమును తెలుసుకోవడానికి మూడు అక్కర్లేదు, నువ్వు ఉన్నావు కదా, ఆ నేను ఉన్నావు కదా, ఆ నేను నేనుతోటి విచారణ చేసి పోగొట్టుకుంటే ఉన్న వస్తువు తానుగా వ్యక్తం అవుతుంది అంటున్నారు. మూడు అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు అంటున్నారు. సత్వగుణం కూడా ఫైనల్ ట్రూత్ కాదు, నేకెడ్ ట్రూత్ కాదు, కానీ కాస్త దారి చూపిస్తుంది. అంచేది మనకు చదువు బాగా రావాలన్నా, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ముందు సత్వగుణాన్ని కల్టివేట్ చేయాలి. ఈ తమోగుణం రజోగుణం మనకు దారిని చూపించవయ్యి. అంటే మనం పాడైపోవడానికి మనం కానీ మన దేశం కానీ అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణం రజోగుణం తమోగుణం. అంటే స్వామరతనానికి ఎక్కువైపోతుంది మనకి. ఆ స్వామి వివేకానంద అనేవాడు అందరికీ ఉన్నది తమోగుణమే, కానీ ఇళ్ళకాడ కూర్చుని ఎవడో మట్టి వాడు మేము సత్వగుణం ఉన్నాం అనుకుంటున్నారన్నారు స్వామి. మనుషులందరికీ ఉన్నది తమోగుణమే, కానీ ఎవడించగాడు కూర్చుని మేము సత్వగుణంలో ఉన్నాం, ఇంక జ్ఞానానికి జ్ఞాన దూరంలో ఉన్నాం, అందరికీ ఉన్నది తమోగుణం అనుకుంటున్నారు వాళ్ళు మేము సత్వగుణంలో ఉన్నాం, మేము సత్వగుణంలో ఉన్నామని. కానీ నిజం కాదన్నారు. చాలామంది మన భారతీయులు చాలామంది తమోగుణంలో ఉన్నారు ఉండటం, కానీ మేము సత్వగుణంలో ఉన్నాం అనుకుంటున్నారు, ఉన్నది ఒకటి అనుకునేది ఒకటి అన్నారు. దీనికి దానికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది అని చెప్పి సత్వగుణాన్ని మనం కల్టివేట్ కనుక చేస్తే మనం బాగుపడతాం, దేశం బాగుపడుతుంది అని చెప్పి నువ్వు వికాసం పొందుతావు, చైతన్య స్థాయి పెరుగుతుంది అని చెప్పి నువ్వు సత్వగుణాన్ని ముందు అభివృద్ధి చేసుకో అన్నారు. మనిషి బతికేది ఆనందం కోసం. కొంతమంది అంటే ఉంటారు ఎన్ని ఉన్నా మాకు ఆనందం లేదని ఎందుకని ఈ బతుకు అంటారు. కొంతమందికి అన్ని ఉంటాయి కానీ ఆనందం ఉండదు. అంటే ఆనందం అనేది ఎంచేది, ఆనందం ప్రతి మనిషికి కావాలి. ఎంచేది వాడు స్వరూపంలో ఉన్నది ఆనందమే కాబట్టి. మనం అందరం ఎవరో దుఃఖాన్ని కోరుకోం, ఎవరో విషాదాన్ని కోరుకోం. 2 రోజులు దుఃఖంగా ఉంటే బాగుండని ఎవరో కోరుకోరు. ఎప్పుడూ ఆనందాన్నే కోరుకుంటారు, ఎప్పుడూ శాంతినే కోరుకుంటారు. నేను ఎప్పుడూ సుఖంగానే ఉండాలని కోరుకుంటారు. ఎంచేది నీ స్వరూపం ఆనందం, నీ స్వరూపం సుఖం, నీ స్వరూపం శాంతి కాబట్టి నీకు తెలియకుండా నీ కోసం వెతుక్కుంటున్నావు, నీ కోసం నువ్వు అన్వేషిస్తున్నావు. అంటే మనిషి సుఖం కోసం వెతుకుతున్నాడంటే వాడికి తెలియకుండా వాడు ఎవడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అహంకారం అనే పాము 3 పడగలతోటి పైన ఆడతాను రక్షణ దాని దగ్గరికి ఎవరిని రానివ్వకుండా. అది ఆచార్య వారు ఏమన్నారంటే నీ హృదయంలో రత్నం ఉంది, ఆనంద రత్నం, ఆ జ్ఞాన రత్నం, శాంతి రత్నం నీ హృదయంలో ఉంది. ఎవడైతే వైరాగ్యం అనే ఖడ్గంతో, ఎవడైతే వివేకం అనేటువంటి ఖడ్గంతో వైరాగ్యాన్ని వివేకాన్ని ఉపయోగించి ఎవడైతే ఈ 3 పడగలున్న పాముని ఎవడైతే కట్ చేస్తున్నాడో, ఎవడైతే నశింప చేస్తున్నాడో, ఎవడైతే దాన్ని చంపగలుగుతున్నాడో దాన్ని వాడి మటుకి ఆత్మవిచ్ఛాన్ని పొందగలడన్నారు ఆచార్య స్వాములు వారు. నువ్వు ఆ పావును చంపగలగాలి. ఈ అహంభావన అనేది 3 పడగలతోటి నీకు బుసకడతాంది. ఆ పావును నువ్వు చంపగలగాలి. ఏ జన్మలో చంపితే ఆ జన్మలో మటుకు నీకు అనుభవంలోకి వస్తుంది అన్నారు. మనిషి పుట్టినవాడు చనిపోవడం ఎంత ఖాయమో, చనిపోయిన వాడు తిరిగి పుట్టడం కూడా అంతే ఖాయం. అందులో ఏమి సందేహించవలసినటువంటి పని లేదు. అంటే మనిషి పుడుతున్నాడు, పుట్టినవాడు చనిపోతున్నాడు, చనిపోయిన వాడు, ఈ 2 మనకు కనిపిస్తున్నాయి. చనిపోయిన వాడు తిరిగి పుడతాడో లేదో వాడు జ్ఞాని కనిపిస్తుంది, ఈశ్వరుడు కనిపిస్తుందని 10వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. జీవుడు ప్రయాణం చేస్తాడే దేహాన్ని విడిచిపెట్టి, ఆ జీవుడు ప్రయాణం చేస్తాడే జ్ఞాని చూడగలడు, ఈశ్వరుడు చూడగలడని చెప్పాడు. అది అంటే మనకి అంచేపి భౌతిక రత్నాలు ఈ చర్మనేత్రాలు కనిపిస్తేనే నిజం, లేకపోతే నిజం కాదు అనుకుంటాం. మనకి అంచేపి చర్మనేత్రాలు కనపడదు. మనది చర్మదృష్టి, ఆత్మదృష్టి లేదు మనకి. మన దేహబుద్ధే కానీ ఆత్మబుద్ధి లేదు మనకి. అది దేహబుద్ధి ఉన్న వాడు ఏమాత్రం ఆలోచించగలి, దేహబుద్ధి నశిస్తేనే కానీ ఆత్మబుద్ధి కలగదు. అంటే మనకు ఆత్మబుద్ధి కావాలని ఉంది కానీ దేహబుద్ధి నశింపు చేసుకోవడానికి సిద్ధంగా లేవు. అంచేది ఈ 2 ఉపయోగించకపోతే నేను ఏదో ముక్కులో గాలి చూసుకుంటున్నానంటే సరిపోదు, నేను ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తానంటే సరిపోదు. ఈ వివేకాన్ని, వైరాగ్యాన్ని బాగా ఉపయోగించుకోవాలి, ఆ డిస్పాషన్ను బాగా ఉపయోగించుకోవాలి, ఆ డిస్క్రిమినేషన్ను బాగా ఉపయోగించుకోవాలి. అంటే నీకు ప్యాషన్ నశించాలంటే డిస్పాషన్ పెంచుకోవాలి. డిస్పాషన్ పెంచుకోకపోతే నీకు ప్యాషన్ నశించదు. డిస్క్రిమినేషన్ పెంచుకోవాలి. నీ బుద్ధిని డెవలప్ యువర్ బుద్ధి, డెవలప్ యువర్ డిస్క్రిమినేషన్, డెవలప్ యువర్ డిస్పాషన్, డెవలప్ యువర్ నాలెడ్జ్ అని అంటున్నారు. అంటే కేవలం నేను ఏదో సాధన చేస్తున్నాను, దేహపరమైనటువంటి సాధన ఒకటి సరిపోదు. అంటే నీ బుద్ధిని కూడా, నీ ఇంటలెక్ట్ని కూడా ఉపయోగించుకోవాలి. దీనికి భగవంతుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చినట్టు తెలివిని కూడా ఇచ్చాడు. ఈ భగవదానుభవం పొందడం కోసం ఆ తెలివిని కూడా కొంత ఉపయోగించుకోమన్నాడు. అయితే తెలివి నువ్వు కా, తెలివి నీకు అవసరమే, ప్రాణం నీకు అవసరమే, కాళ్ళు చేతులు నీకు అవసరమే. ఇవన్నీ దృశ్య పదార్థాలే. మనం చనిపోయినప్పుడు ముక్కులో గాలి బయటికి పోతుంది, అది ప్రాణమే. ప్రాణము నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, ఈ దేహము నువ్వు కాదు, ఇంద్రియము నువ్వు కాదు, ఈ కేవలము దృశ్య పదార్థాలే. నువ్వు ద్రష్టవు. ప్రాణం పోయేప్పుడు మనం బాగా కంగారు పడతాం. ప్రాణం అనేది కాదు, నీ చేత చూడబడేది ఏది నువ్వు కాదు, దృశ్యం మాత్రమే. నీ మనస్సు నీ చేత చూడబడతా ఉంది, నీ ఇష్టాయిష్టాలు నీ చేత చూడబడుతున్నాయి, నీ శరీరం నీ చేత చూడబడతా ఉంది, నీ మనస్సు నీ చేత చూడబడతా, నీ చేత చూడబడేది ఏది నువ్వు కాదు. ప్రాణం పోతే పోనీ, పోయినా కానీ నీ చేత చూడబడతా ఉంది బట్టి అది నువ్వు కాదు. అది ఆత్మ అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు అనుకుంటాం. ఆత్మకు కృష్ణుడు కూడా వర్ణిస్తాడు, ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు చావు లేదు, అది కట్టెలు దాన్ని కాల్చలేవు, అది నీరు దాన్ని తడపలేదు. పంచభూతాలు లయించినా అది లయించదు. నీరు నేనే లయించడమే కాదు, మహాసామ్రాజ్యాలు లయించడమే కాదు, ఈ సముద్రాలు ఎండిపోవటమే కాదు. మన ఏ పంచభూతాల వల్ల మన శరీరం తయారైందో, ఏ పంచభూతాల వల్ల ఏ మనం జీవిస్తున్నామో, ఆ పంచభూతాలు నశించిన బ్రహ్మము నశించదన్నారు ఆచార్య స్వాముల వారు. ఏ పంచభూతాలు నశించిన, పంచభూతాలు కలిగితేనే నీ దేహం నశించిన, పంచభూతాలు కూడా నశించిన, అంటే మొత్తం సృష్టి అంతా నశించినప్పటికీ ఆ సత్య పదార్థం, సత్పదార్థం మటుకు నశించదు అన్నారు. అది ఎక్కడో లేదు. ఇంతకీ ఏం చెబుతున్నారు, అది ఎక్కడో ఉందనుకుంటున్నామో. ఆత్మ అంటే, ఆత్మ అంటే ఎక్కడో ఉందనుకుంటున్నాము. అది ఎక్కడో లేదు, అది పుట్టదు, అది చావదు, అది పంచభూతాలు దాన్ని ముట్టుకోలేవు, దాన్ని స్పృశించలేవు, దాన్ని టచ్ చేయలేవు. అది ఎక్కడో ఉందనుకుంటున్నాము. అది నీ హృదయంలో ఉంది, అది నీ హృదయంలో ఉంది, అది మళ్ళీ నీ హృదయంలో ఉంది కాబట్టి అది వేరు, నువ్వు వేరు అనుకుంటున్నాము. అది వేరు, నువ్వు అది నీవే అయి ఉన్నావు అన్న సంగతి నీకు తెలియటం లేదు. ఎవడో గ్రేట్ మ్యాన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల, ఒక మహర్షి యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల, ఒక మహాయోగి యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల, ఎవడో మ్యానుఫ్యాక్చర్డ్ గాడ్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఆ వస్తువును తెలుసుకోవాలనే కాంక్ష నీకు ఎరైజ్ అవుతుంది కానీ లేకపోతే ఎరైజ్ కాదన్నారు. అసలు విద్యకు ముందు ఏది ముఖ్యం అంటే తెలుసుకోవాలనే కాంక్ష రావాలి. మనం భౌతిక విద్యను నేర్చుకున్నా, ఆత్మ విద్యను నేర్చుకోవాలన్నా ముందు తెలుసుకోవాలనే కాంక్ష రావాలి. తెలుసుకోవాలనే కాంక్ష వస్తే ఎంతో కొంత మనం సాధించగలం. అది ఎలాగొస్తుందంటే సత్పురుషులు సహవాసంలో వస్తుంది. దుష్ట సహవాసం చేయొద్దంటున్నారు, సత్పురుషులు సహవాసం చేయమంటున్నారు. ఆచార్యుల వారు సత్పురుషు సాంగత్యానికి, సాధు సాంగత్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, ప్రతి మానవుడికి వాడి ప్రాణం అంటే వాడి ఇష్టం. ప్రతి మానవుడికి ఏదంటే వాడి ప్రాణం వాడికి, మా ప్రాణం నాకు బాగా ఇష్టం, మీ ప్రాణం అంటే మీకు బాగా ఇష్టం. అంటే ఈ ప్రాణం పోతామంటే ఎన్ని వేల రూపాయలైనా, 2 లక్షల రూపాయలైనా భరణ చేసేస్తాం. అవసరమైతే అమెరికా వెళ్ళిపోతాం, వైద్యం చేసుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం, హైదరాబాద్ వెళ్ళిపోతాం, రష్యా వెళ్ళిపోతాం. లేటెస్ట్ మెడిసిన్ ఇంకెక్కడ ఉందంటే, లేటెస్ట్ సర్జరీ ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇంత చేస్తే ఈ ప్రాణం రక్షించుకోవటం కోసం. ఎవరికి వాడికి ఆ ప్రాణం అంటే బాగా ఇష్టం. ఇక్కడ ఆచార్యులు వారు ఏమని చెబుతున్నారంటే, నీ ప్రాణాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో, నీ ప్రాణాన్ని ఎంత నువ్వు కాపలా కాసుకుంటున్నావో, నీ ప్రాణానికంటే ఎక్కువగా, నీ ప్రాణానికంటే ముఖ్యంగా, నీ ప్రాణానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి సజ్జన సాంగత్యం కాపాడుకోయా అంటున్నారు ఆచార్యులు వారు. అంటే ఆ ప్రాణాన్ని ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటున్నావో, అంత జాగ్రత్తగా నువ్వు సజ్జన సాంగత్యాన్ని కాపాడుకో, సాధు సాంగత్యాన్ని కాపాడుకో. అప్పుడు నీకు జ్ఞానం సంపాదించాలన్నటువంటి కోరిక నీకు ఎరైతవుతుంది. దుష్ట సాంగత్యం వల్ల మూర్ఖత్వం వల్ల రాదు. ప్రతి మానవుడికి వాడి మూర్ఖత్వం వల్ల వాడికి జ్ఞానం రావటం లేదు, ఎవరో ఇతరుల కారణం కాదు. నా మూర్ఖత్వం వల్ల నాకు జ్ఞానం రావటం లేదు. అక్కడ మూర్ఖత్వం వాడికి అడ్డు వస్తాను, జ్ఞానం రాకుండా ఎవరో ఇతరులు అడ్డు వస్తున్నారని అనుకోవటం, అది అజ్ఞానం, అది అవివేకం, అది అహంభావన యొక్క లక్షణం. అంటే నువ్వు ఏ పని చేసినా ప్రేమలో ప్రేమ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, దయ ఉండాలి, మెరిసి ఉండాలి, కంపాషన్ ఉండాలంటున్నారు. చేస్తే నీకు అది నీకు దానివల్ల భగవంతుడికి ప్రీతి కలుగుతుంది. ఎప్పుడైతే భగవంతుడికి ప్రీతి కలిగిందో అది నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన వెంటనే నీకు ఇమ్మీడియట్గా వ్యక్తం అవుతాడు. ఆయన ఎవరినైతే పొందాలని మనం అనుకుంటున్నామో ఆయన అనుగ్రహం మన మీద లేకుండా ఆయన మనం పొందలేము. అక్కడ చంటి పిల్లోడి చేతిలో ఉన్న వస్తువు కూడా పుచ్చుకోలేము వాడికి ఇష్టం లేకపోతే. పరమభక్తుడు భగవంతు దగ్గరికి ఎవరొచ్చారు, పరమభక్తుడు, తర్వాత నిరాడంబరుడు. వాడికేం ఆడంబరం లేదు, నన్ను భక్తుడని అందరూ చెప్పుకోవాలనేటువంటి ఆడంబరం లేదు. కొంతమందికి భక్తులున్నా అందరూ నేను భక్తి పరులను అందరూ చెప్పుకోవాలని అనుకుంటారు, ఇతరులు చెప్పుకోవాలని అనుకుంటూ ఉంటారు. దానివల్ల మళ్ళీ అహంభావన పెరుగుతూ ఉంటుంది. అందుచేత ఏం చెబుతున్నారంటే, వాడు నిరాడంబరుడు, ఆడంబరం లేని వాడు. ఎవడైతే ఆడంబరం లేకుండా జీవిస్తున్నాడో వాడికి తెలుసున్నా వాడికి తెలియకపోయినా అహంభావన ఆ రోజుకి ఆ రోజు వాడికి రిడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు ఏం చేయాలంటే, నువ్వు తల్లి కడుపులోంచి బయటకు వచ్చావు, ముందు బుడగ్గా తయారావు, తల్లి కడుపులో బుడక్ కింద తయారావు, ఏ విధంగా అయితే మొత్తం మీద బయటకు వచ్చావు, బయటకు వచ్చి శ్మశానానికి వెళ్ళి లోపల అజ్ఞానం, ఒక్క జన్మలో నీకు ఉన్న అజ్ఞానం మొత్తం అంతా పోకపోయినప్పటికీ నువ్వు శ్మశానానికి వెళ్ళే లోపల అజ్ఞానాన్ని రిడ్యూస్ చేసుకో, కొంచెం స్లోగా రిడ్యూస్ చేసుకుంటూ రా అన్నాడు. అంటే కొంచెం కొంచెం అయినా తగ్గించుకురా. ఒకే జన్మలో నీకు అజ్ఞానం అంతా నశించకపోవచ్చు, కానీ కొంచెం కొంచెం నువ్వు దాన్ని రిడ్యూస్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కృషి అంతా కూడా రాబోయే జన్మలో నీకు కలిసి వస్తుంది. నువ్వు మంచి చేస్తే ఊరికే పోదు, సాధన చేస్తే ఊరికే పోదు. నువ్వు ఎంత సాధన చేస్తే అంత, ఎంత మంచి చేస్తే అంత, ఎంత సత్కర్మ చేస్తే అంత రాబోయే జన్మలో నీకు వస్తుంది. కానీ భగవంతుడు నువ్వు చేసిన మంచి పని భగవంతుడికి ఏం అక్కర్లేదు, నీది నీకే ఇచ్చేస్తాడు అంటున్నాడు. అంటే నిరాడంబరుడు అంటే ఒకటి, ఆడంబరం లేకుండా కనుక జీవించడం మనం నేర్చుకుంటే దాని అంతా అది అజ్ఞానం తగ్గిపోతుంది. అంటే మనం ఆడంబరం లేకుండా జీవించాలి. అంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పని రావడం నిర్మలంగా చేయాలి, నిరాడంబరంగా చెయ్యాలి, నిష్కామంగా చెయ్యాలి. అది ఇక్కడ చెబుతా అంట. నిష్కామంగా కనుక నువ్వు చేస్తే ఫలితం వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. మనం కోరిక లేకపోయినా ఫలితం వస్తుంది. కోరికకి శక్తి లేదు, ఈశ్వరుడికి శక్తి ఉందన్నారు రమణాచార్యుడు. కోరికకి శక్తి లేదు, ఈశ్వరుడికి శక్తి ఉంది. నీకు కోరుకున్నంత మాత్రం కదా కోరిక నీకు నెరవేరదు. ఆ ఈశ్వరుడు ప్లాన్లో నీ కోరిక నెరవేరే ప్లాన్ ఈశ్వరుడికి ఉంటే అది నెరవేరుతుంది. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి ఏదో ఆ బిల్డింగ్ ఆ గుడి కట్టేటప్పుడు, ఆ రమణ మాతృభూతేశ్వర ఆలయం కట్టేటప్పుడు ఆశ్రమ అధికారికి, అక్కడ పనిచేసేవాడికి, తాపీ మేస్త్రికి ఏదో పేచీ వచ్చింది. ఆ తాపీ మేస్త్రి ఎలా కట్టాలంటున్నాడు, ఆశ్రమ అధికారి అలా కట్టాలంటున్నాడు. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి తాపీ మేస్త్రి ఏం చెప్పారు, ఇంజనీర్ గారు ఎలా కట్టమంటున్నారని, నాకు ఎలా కట్టాలంటుంది, నా ప్లాన్ ఎలాగుంది, ఇంజనీర్ గారి ప్లాన్ ఎలా ఉందని మా ఇద్దరికి పట్టం లేదని రమణ మహర్షి గారి దగ్గర అని చెప్పాడు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నీ ప్లాన్ జరగదు, ఇంజనీర్ గారి ప్లాన్ జరగదు, దేవుడు అక్కడ ఉన్నాడు, వాడి ప్లాన్ జరుగుతుందని వెళ్ళి రా అన్నారు. నీ ప్లాన్ జరగదు, దేవుని ఇంజనీర్ గారి ప్రయాణం జరుగుతుంది, దేవుడు అక్కడ ఉన్నాడు, వాడి ప్రయాణం జరుగుతూ ఉంటుంది, వాడి ప్లాన్ ప్రకారమే సృష్టి నడుస్తుంది. ఈ సృష్టి అంటే వాడు నువ్వు వేసుకోవచ్చు ప్లాన్లు, దానికి ఏం పర్వాలేదు. అలాగే ఇంజనీర్ గారు కూడా ప్లాన్ వేసుకోవచ్చు, నువ్వు ఏ విధంగా అయితే ప్లాన్ వేస్తున్నావో, ఇంజనీర్ గారు ఏ విధంగా అయితే ప్లాన్ వేస్తున్నారో, దేవుడు కూడా ప్లాన్ వేస్తూ ఉంటాడు. చివరికి జరిగేది దేవుడు ప్లానే జరుగుతుంది. నీ ప్లాన్ దేవుడు అనుకున్న ప్లాన్ జరిగింది అనుకో, అప్పుడు నా పని నేను అనుకున్న ప్లాన్ జరిగిపోయింది, అనుకున్న పని సక్సెస్ అయిందని అనుకుంటాను. ఏం బాగా ఉబ్బుతుంది, కానీ అందులో అంతకంటే ఏం లేదన్నా. జరిగేదంతా దేవుడి ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఎలక్షన్లో నెగ్గిన వాడే అనుకుంటా అంటే నేను గొప్పవాడు అనుకుంటాడు, ఓడిపోయినాడు వాడు బాధపడుతూ ఉంటాడు. వాడు నెగ్గటం, వాడు తెలియచేయడం నెగ్గటం, ఇంకా దేవుని ప్లాన్లో వాడు నెగ్గవలసి ఉంది, నెగ్గాడు. ఆ సంగతి వాడికి తెలియకపోవచ్చు. ఏదైనా అంతే, దేవుని ప్లాన్లో ఉండాలి. దేవుని ప్లాన్లో ఉంటే అది జరుగుతుంది, దేవుని ప్లాన్లో లేకపోతే అది జరగదు. కానీ నువ్వు అలా అనుకోవటం లేదు, నా తెలియచేటలో నేను ఏదో సాధించాను నీకు అనిపిస్తుంది, నీ అహంభావం అలా అనిపింపజేస్తుంది. జరిగేది జరిగేదంతా ఈశ్వర సంకల్పం, జరిగేదంతా ఈశ్వర సంకల్పం. ఇది తెలుసుకున్న వాడికి దుఃఖం నశిస్తున్నారు. ఇది మహిమ అంతా కూడా ఇక్కడ చెప్పింది. రహస్యం అంతా రమణ మహర్షి గారు ఒక వాక్యంలో సృష్టి రహస్యం చెప్పారు. జరిగేదంతా ఈశ్వర సంకల్పమే. ప్రతి సంఘటన కూడా నీ పెళ్ళే కాదు, మ్యారేజే కాదు, నీ బర్త్డే కాదు, డెత్తే కాదు. మళ్ళీ నువ్వు శరీరం చనిపోయిన తర్వాత రాబోయే జన్మలో నువ్వు ఎక్కడ జన్మించాలి, ఏ కుటుంబంలో జన్మించాలి, అది కూడా ఈశ్వరుడు నిర్ణయం ప్రకారం, ఈశ్వరుడు ప్రణాళిక ప్రకారం నడుస్తుంది. అదంతా జరిగేదంతా ఈశ్వర సంకల్పమే. అంటే ఈశ్వర సంకల్పం, ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుంది. కానీ అది నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే సుఖపడతావు, తెలుసుకోకపోతే దుఃఖం నేను ప్రతి జన్మకి వెంటాడుతూనే ఉంటుంది. నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా నువ్వు సుఖపడవు, ఉంటే ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేస్తే నీకు సుఖం వచ్చి కర్తృత్వం లేకుండా ఎవడైతే జీవిస్తున్నాడు, డ్యూయర్షిప్ లేకుండా ఎవడైతే జీవిస్తున్నాడో వాడినే సుఖం వరిస్తుంది, వాడినే శాంతి వరిస్తుంది. మోక్ష సామ్రాజ్యానికి వాడు మాత్రమే అర్హుడు అవుతాడు, వాడికి యోగ్యత వస్తుంది. వాడు నిరాడంబడు, అతను వచ్చాడు, వాని బిడ్డ మూడు ఏండ్ల వాడు, ఒకే ఒకడు చనిపోయాడట. ఈ భక్తుడి యొక్క బిడ్డ మూడు, ఒకే ఒక్క అబ్బాయి వాడికి, వాడు మూడు ఏండ్ల వాడు, అంటే 3 సంవత్సరాల వాడు చనిపోయాడు. భక్తులతో చెబుతున్నాడు. ఎవరు భక్తులతో ఏమని చెబుతున్నారు? భగవాన్ చెబుతున్నారు, అభ్యాసం అన్ని దుఃఖాలని, ఆత్మజన నష్టాన్ని భరించే ఓర్పును ధైర్యాన్ని ఇస్తుంది. అభ్యాసం అభ్యాసం చేస్తుంటే ఒకవేళ మనకి ఎంత దగ్గర వాడు మరణించినప్పటికీ అభ్యాసం కనుక చేస్తుంటే, అంటే మన కనుక భక్తి కనుక కుదిరితే, అభ్యాసం కనుక ఉంటే, వైరాగ్యం కనుక ఉంటే, మనకి ఎంత నష్టం వచ్చినప్పటికీ, ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ, ఎంత కష్టం వచ్చినప్పటికీ, ఎంత డిఫికల్టీ వచ్చినప్పటికీ, ఎంత డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పటికీ, అభ్యాసం కనుక ఉంటే అన్ని దుఃఖాలని, ఆప్తజన నష్టానికి, మన ఆప్తులకు ఎవరికైనప్పటికీ మరణం వచ్చినప్పటికీ, వాళ్ళతో మనకి వియోగం వచ్చినప్పటికీ, ఆ భరించే ఓర్పును ధైర్యాన్ని భక్తి ఇస్తుంది. ఆ భక్తి ఏం చేస్తుంది? నీకు ఓర్పు నేర్పుతుంది. భక్తి ఏం చేస్తుంది? నీకు ఓర్పు నేర్పుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అంటే భక్తి అంటే ఎందుకు పనికిరానిది అనుకోకండి. భక్తి అనేది సంపాదించుకుని ఉండండి, ఏదైనా అవసరమైనప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది. అంతేకాని భక్తి అంటే ఎందుకు పనికిరానిదని అలా అనుకోవద్దు. భక్తిని సంపాదించుకుని ఉండండి. నీ కష్టం వచ్చినప్పుడు అది కాస్తుంది. భక్తి నీకు ఓర్పునిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, తెలివినిస్తుంది, సత్వగుణాన్ని ఇస్తుంది అంటున్నారు స్వాముల వారు. ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులు మీరు కోరుకోవద్దు, మోక్షాన్ని కోరుకోండి. ఇలా ఒక చాలా వస్తువులు ఇలా పచ్చగా ఉంటాయి, రేపుడికి ఎండిపోతాయి. అటువంటివి కాదు మీరు. అలా భగవంతుని ఏది అడగాలో ఏది అడగకూడదో మనకి తెలియదు అసలు. అంటే నీ సంకల్పమే నా సంకల్పము, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేస్తే సరిపోతుంది ఈశ్వరుడితో. నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం. అది ఎలా చేసినా సరే, నువ్వు నీటిలో ముంచినా పాలలో ముంచినా అది నీ ఇష్టమే, ఏది చేసినా సరే నీ ఇష్టమే. అంటే నువ్వు ఏది చేస్తే అదంటే ఇప్పుడు మన బాధ్యత ఆయన తీసుకుంటాడు. అలా కాకుండా మనం స్వతంత్రమై నాకు ఇది కావాలి అది కావాలితే అడిగింది ఇచ్చుకుంటాడు, మిగతా కూడా వదిలేస్తాడు. అని రమణ మహర్షి గారు అనేవాడు అడిగిన దేవుడు అడిగిన భక్తుడికి అడిగింది ఇస్తాడు, అడగన వాడికి అన్నీ ఇస్తాడు అని. అంటే అడగన వాడికి అన్నీ ఇస్తాడు, అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు. అంటే ఆ వైభవం ఉన్నప్పుడు కొంతమందికి అడగాలని బుద్ధి కలగదు అసలు. భక్తి భరించే ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి ఏం చేస్తుంది? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పటికీ నీకున్న భక్తి ఉంటే నీ కష్టమంతా సుఖంగా మార్చేసే శక్తి భక్తికి ఉంది. ఒక బండెడు దుఃఖం ఉందనుకోండి, బండెడు దుఃఖం బండెడు సుఖంగా మార్చేస్తున్నట్టు భక్తి. అటువంటి శక్తి భక్తికి ఉంది, అది ఓర్పుని నేర్పుతుంది, అనేక కళ్యాణ గుణాలను తెచ్చి పెడుతుంది అయ్యా భక్తి. అంటే ఈ భక్తి అనేది కూడా నీకు అన్నీ నేర్పుతుంది. అని ఎందుకు భగవాన్ ఏం చెప్తారు? మీ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారో సంతోషంగా ఉన్నారో వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి. మీలో ఉంది వాళ్ళ గురించి, మీలో ఎవరైతే దుఃఖపడుతున్నారో వారికి ఇంకా మరణం రాలేదని దుఃఖపడని ఒకవేళ మీకు దుఃఖపడాలని ఉంటే, కుటుంబాల్లో కానీ, గ్రామాల్లో కానీ, దేశంలో కానీ, లేదా శత్రుత్వాలు కానీ, వైరాలు కానీ, చాలా 190 పేజీలు గడదీసి మన అనాలిసిస్ చేసి చూస్తే ఈ పేజీకి కారణం ఏంటంటే చివరికి అహంభావనే కారణం అవుతుంది. తర్వాత ఆది దారిద్ర్యం రావడానికి కూడా చాలామందికి అహంభావనే కారణం. కొంతమంది దారిద్ర్యంతో బాధపడతారు,
ఆ దారిద్ర్యానికి కూడా చాలామందికి అహంభావనే కారణం. దారిద్ర్యానికి చాలా విషయాల్లో అహంభావనే కారణం, పేచీలకి ఎక్కువ అహంభావనే కారణం. ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, ఈ పేచీ ఎందుకు వస్తామని విడదీసి చూస్తే, దాని బోటంలో పెడితే, దాని ఆరిజిన్లో పెడితే, అది అహంభావనే కారణాన్ని మన ఇంటెలిజెన్స్కే మనకు తెలుస్తుంది. దానికి డివైన్ ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సరిపోతుంది. ఈ ఆప్తులు ఈమె ఇంటికాడ మీకు అత్యంత సన్నిహితులు, డీరెస్ట్ అనే వాళ్ళ శరీరం విడిచిపెట్టినప్పుడు ఎంతో కొంత దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖం ఎంచుకుంటుందో చెబుతున్నారు భగవాన్ తనకంటూ ఒక నిశిక్ష రూపం ఉన్నంత కాలం దుఃఖం ఉంటుంది. నువ్వు ఈ రూపాన్ని నేను అనుకుంటున్నావు, కాబట్టి ఆ రూపం నీకు ఏదో బంధుత్వం ఉంటుంది, కొడుకనో కూతురనో అల్లుడనో వియ్యంకుడనో ఇంకోటనో ఏదో ఈ రూపం నువ్వు అనుకుంటున్నావు. ఈ రూపం కాకపోయినా నువ్వు రూపాన్ని నువ్వు ఈ రూపంతో నీకు అనుభవం ఉన్నంతకాలం ఇతర రూపాలు ఈ రూపానికి నీకు బంధువులు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ దుఃఖ అంటే నీ దుఃఖానికి చివరికి వచ్చేవాడు నీ వెనక్కి వచ్చి నువ్వు చూసుకుంటే నీ దేహబుద్ధే కారణం అవుతుంది. ఏది కారణం అవుతుంది అంటే నువ్వు ఏదో ఒక రూపంతో ఐడెంటిఫై అవుతున్నావు. ఈ శరీరంలో మాంసం ఉంది, రక్తం ఉంది, ఎముకలు ఉంది, ఇందులో ఒక ఫాల్సై ఒకటి ఉంది. ఆ ఫాల్సై తోటి నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు, ఈ శవంతో ఐడెంటిఫై అవుతున్నావు. అంటే ఇంకో శవం కోసం ఈ శవం దుఃఖపడుతూ ఉంటుంది. చనిపోయిన వాడి గురించి చావటానికి సిద్ధంగా ఉన్నవాడు ఏడుస్తూ ఉంటారు. అంటే ఆ శవం ముందెళ్ళిపోయింది, ఈ శవం కొంత ఆలస్యం వచ్చింది. నేను వాడు పశువు అని ఆచార్య స్వామి వారు చెప్పారు, నేను చెప్పటం లేదు. అయితే పశువు అడ్డంగా పెరుగుతుంది, మనిషి నిలువుగా పెరుగుతాడు. కానీ విద్య లేనివాడు, ఆత్మవిద్య లేనివాడు, ఆత్మానుభవం లేనివాడు, ఆత్మజ్ఞానం లేనివాడు పశువుతోటి సమానం. అంటే జీవలక్షణాలు వాడు ప్రతివాడు కూడా పశువే. అంటే శివుడికి ఒక పేరుంది పశుపతి అని. శివుడికి ఒక పేరుంది, వాడి పేరేంటి? పశుపతి అటండి. పశువుడు ఎవడం మనం. అంటే దేహబుద్ధినవాడు ప్రతివాడు జీవుడు. మనమందరం పశువులు. మనకు ఒక భర్త ఉన్నాడు, మనకు ఒక పతి ఉన్నాడు, అదెవడు? ఈశ్వరుడు, శివుడు. ఈశ్వర శబ్దం శివుడికి వర్తిస్తుంది, విష్ణువుకి వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే నియమించేవాడు అని అర్థం. ఈశ్వరుడు అంటే శివుడనే కాదు, ఈశ్వర శబ్దం విష్ణువుడికి కూడా వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే నియామకుడు అని అర్థం. అంటే జీవులు వాడు చేసుకున్న కర్మను బట్టి, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి జీవుని ఎక్కడ ఎలా నియమించాలో వాడు నియమిస్తూ ఉంటాడు, వాడే ఈశ్వరుడు. అంటే ఆ ఈశ్వరుని శివుడు అని కూడా అంటారు. అంటే శివుడిని పశుపతి అని కూడా అంటారు. అంటే పశువుడు ఎవడం మనం, మనం ఎవడం పశు, మనకు భర్త ఎవడు? ఆ శివుడు. అంటే ఆ పశుపతిని కనుక మనం ఆశ్రయిస్తే పశు లక్షణాలు పోగొడతాడు. ఎవడైతే పశుపతిని, ఎవడైతే నిరంతరమైన ధ్యానం చేస్తుంటాడో, నిరంతరం వాడిని స్మరించుకుంటూ ఉంటాడో, స్మరణ అనేది, రిమెంబరెన్స్ అనేది మీరు తక్కువ స్థాయిలో ఉంటుంది కదా. దాన్ని రిమెంబరెన్స్ అనేది కూడా సాధనలో చాలా ముఖ్యమైన భాగం. రిమెంబరెన్స్ వల్ల ఈశ్వరులతో మనకు మానసికమైన అనుబంధం వస్తుంది. ఇక భగవంతుని స్మరించుకుంటే సరిపోతుందా? అది చిన్న విషయం కదా అనుకోకండి. భగవంతుని స్మరించుకోవడం కూడా గొప్ప విషయమే. ఆయన నామాన్ని స్మరించుకోవటం వల్ల ఆయనతో మనకు అనుబంధం ఏర్పడుతుంది. ఆ మెంటల్ కాంటాక్టే మనకు మోక్షాన్ని తెచ్చి పెడుతుంది. అంటే స్మరణ అనేది తక్కువ అనుకోకండి. అరుణాచల మనసు స్మరించు వారు అహము నిర్మూలించు అరుణాచల అన్నాడు. అంటే ఒక అడ్వకేట్ గారు అన్నారు, అరుణాచలాన్ని ఒక దేవుణ్ణి స్మరించడం, దేవుణ్ణి స్మరించడం వల్లే మోక్షం వచ్చేస్తున్నాను. ఒక అడ్వకేట్ గారు అడిగారు, అది దేవుడు చెబుతున్నాడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సవాలు చేయడానికి, ఛాలెంజ్ చేయడానికి నువ్వెవడవు అన్నారు రమణ మహర్షి గారు. నీకు ఒక రూపచింతన ఉందని చెప్పు, ఒక రూపంతో ఒక ఐడెంటిఫై అవుతుందని చెప్పు. ఏదో ఒక శవంతో నువ్వు కలిసి ఉన్నంతకాలం, గర్థమవుతుంది, ఏదో శవంతో నువ్వు కలిసి ఉన్నంతకాలం ఏదో ఒక మేనిఫెస్టి గాడ్ని ఆరాధించడం నీ శవబుద్ధి తగ్గుతుంది, శవబుద్ధి కలుగుతుంది అంటున్నారు ఇక్కడ స్వాముల వారు. ఒక మేనిఫెస్టెడ్ గాడ్ నీకు ఏ గాడ్ అయింది? అన్నీ ఒకటే, వస్తువు ఒకటే, కానీ రూపాలు తేడా, నామాలు తేడా. నీకు ఎక్కడైనా ఏ దేవుడు నువ్వు ఆరాధించినప్పటికీ నీకు నిజం తెలియకపోయి నువ్వు ఆరాధించే దేవుడికి నిజం తెలుసు, అక్కడ తీసుకెళ్లే వరకు నేను విడిచిపెట్టాడు. నువ్వు బండి ఎక్కువ కూర్చో సరిపోతున్న తర్వాత బండి పైన తీసుకెళ్ళి తర్వాత డెస్టినేషన్ తీసుకెళ్ళి అది పడేస్తుంది. సంభావన రూపాన్ని పట్టుకుని పుడుతుంది, రూపాన్ని పట్టుకుని పెరుగుతుంది, రూపాలను మారుస్తూ ఉంటుంది. అది చనిపోయినప్పుడు ఏదో రూపం కోసం ఏడుస్తూ చచ్చిపోతుంది. అంటే ఈ రూపదృష్టి ఉన్నంతకాలం, నామదృష్టి ఉన్నంతకాలం, ఈ రూపదృష్టి నామదృష్టి ఉన్నంతకాలం నీకు ఏదో మేనిఫెస్టెడ్ గాడ్ని నువ్వు ఆరాధించటం అవసరమే. నీకు రూపదృష్టి నశించిందనుకో, ఈ నామదృష్టి నశించిందనుకో, ఈ దేహబుద్ధి నశించిందనుకో, నీకు అప్పుడు ఆత్మ సంగతి నీకు తెలుస్తుంది, నిశ్చుడైన సంగతి నీకు తెలుస్తుంది. అసలు నీకు పుట్టుక లేదు, చావు లేదు అనే సంగతి నీకే వ్యక్తమవుతుంది. భగవంతుని హృదయంలో ఉన్నమాట నిజమే, కానీ అలవాట్ల యొక్క వేగం ఆ వస్తువు నీకు తెలియనివ్వకుండా చేస్తున్నాయన్నారు. అలవాట్ల యొక్క వేగం ఎలా ఉంటుందో నీకు నీకు ఉదాహరణ చెప్తాను. నేను 2 రోజుల కిందకి నరసాపురం వచ్చాను, రాజుల నుంచి నరసాపురం వచ్చాను. ఆ మందులు పెట్టి తెచ్చుకోవడం మర్చిపోయాను జిన్నూరు నుంచి. సాయంత్రం 9:30కి సరిగ్గా నిద్రపోయేటప్పుడు నేను రోజు 2 మందులు వేసుకుంటాను. ఆ నిద్రపోయేటప్పుడు ఏదో ట్యాబ్లెట్స్, 2 టాబ్లెట్స్ వేసుకుంటాను, అది ఒక అలవాటు. ఆ ట్యాబ్లెట్స్ పెట్టులో ఉన్నాయేమో అని చూశాను, ఇంటికని తీసుకురాలేదు. ఆ ట్యాబ్లెట్స్ లేవు. సరే డాక్టర్ గారు కాంపౌండర్ని పంపుతామంటే అప్పటికే 9:30 అయిపోయింది. సరే మన 9:30 అయిపోయింది, మళ్ళీ ఈ టైంలో మనం కాంపౌండర్ని ఇబ్బంది ఏం పెడతామని నిద్రపోయాను. నిద్రపోయినప్పుడు వెంటనే నిద్ర పట్టేసింది. ఆ రాత్రి గారి నిద్రలో ఈ మైండ్ జీవుడు ఏం చేశాడంటే టౌన్లో పడ్డాడు వచ్చి. మళ్ళీ 2 రోజుల కిందనే జరిగింది. ఈ జీవుడు ఏం చెప్పాను, అది మందులు వేసుకుని అలవాటు ఉంది కదా, శరీరం అక్కడ నిద్రపోతాను, శరీరం గదిలోంచి బయటకు రావటం లేదు, లోపల జీవుడు ఏం చేశాడని టౌన్లోకి వచ్చేసి మొత్తమే మందులు కొట్టి తిరిగాడు. ఎక్కడైతే మరి రాత్రి 11:12 కొట్టి తెలిసింది, వెళ్ళి కొనేసుకున్నాడు మందులు. ఇంకా అర్థమవుతుంది, ఈ జీవుడు ఏం చేశాడు, మందులు కొనేసాడు. కొనేసి తెచ్చేసుకున్నాడు కానీ మింగటలేదు వాడు. వాడు మామూలుగా ఈ టాబ్లెట్స్ కొనుక్కున్నాడో తెచ్చేసుకున్నాడు మింగటలేదు. ఎందుకు మింగటలేదు అంటే భోజనం చేసిన తర్వాత వేసుకోవడం అలవాటు ఆడికి. భోజనం చేసిన తర్వాత 2 అవర్స్ మళ్ళీ 1 అవర్ 2 అవర్ తర్వాత వేసుకోవడం అలవాటు. ఈ మనస్సు ఏం చేస్తుంది, 2 ముక్కలు అయిపోయింది నా మనసు, 2 ముక్కలైపోయింది. ఇంకో ముక్క ఏమంటుంది, మందులు తెచ్చేసుకున్నారో వేసుకో, మందులు మింగు అంటాను. ఆ మందులు మింగటానికి టైం లేదు, ఇప్పుడు టైం దాటిపోయింది కదా, ఈ టైంలో మందులు ఎలా మింగుతాను, అది ఇది చెప్పేది మైండే, అది చెప్పేది మైండ్ మొత్తం. ఇద్దరు ఘర్షణ పట్టడం ప్రారంభించారు. నాకు మెలకు వచ్చేసేవాడు తెలవదాని 3 అయింది. 3 ఇంటికి వాడు మందులు ఎలా వేసుకుంటాడు వాడు, ఇది అలవాట్లే యొక్క వేద. అంటే మనస్సులో 2 ముక్కలు అయిపోయింది. ఒక ముక్క ఏమి చెబుతుంది, నేను మందులు కొని తెచ్చేసుకున్నా కదా మింగేయమంటాను. ఇంకో మనసులో ఇంకో భాగం ఏమి చెబుతుంది, మింగొద్దు నేను మింగనంటాను. అది ఏంటంటే మామూలుగా ఎప్పుడు అలవాటు అంటే భోజనం అయిన తర్వాత 1 గంటకు 2 గంటలకు వేసుకొని అలవాటు దానికి. ఇప్పుడు తెల్లవారు 2:30 అయిపోయింది, ఈ టైంలో నేను మందులు మింగనంటాను. అది అంటే అది కూడా అలవాటు యొక్క ఇది. అంటే జీవుడు మరణించిన తర్వాత కూడా జీవుడు ఎలా పనిచేస్తాడంటే వాడు సంస్కారాన్ని బట్టి వాడు అలవాటు. శరీరం ఏమి లేదు, శరీరం ఏమి సంబంధం లేదు. ఇంకో రమణ మహర్షి గారు సూత్రం చెప్పారు, ఈ చిన్న విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరింటి గారు లేచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఈ సూత్రం ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సెటిల్గా మీరు సెటిల్గా ఆలోచించండి, సూక్ష్మ బుద్ధితో ఆలోచించండి. మనిషికి బుద్ధి ప్రధానం. అంటే ఆచార్యుల వారికి డెవలప్ యువర్ బుద్ధి, డెవలప్ యువర్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఉంటారు. ఈ ఒక్క సూత్రాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. భగవాన్ చెప్పారు ఈ సూత్రం రమణ మహర్షి గారు, ఎవరి శరీరం అంటే వాడికి ఇష్టం, ఎవడు మనస్సు అంటే వాడికి ఇష్టం, ఎవడు అజ్ఞానం అంటే ఎవడికి వాడికి ఇష్టం, ఎవడు అహంభావన అంటే వాడికి ఇష్టం. గాఢ నిద్రలో మీ శరీరం కూడా మీకు లేదు, మీ అహంభావన కూడా, మీకు ఏదైతే ఇష్టమో ఆ ఇష్టం కూడా సంబంధమైన మీ గాఢ నిద్రలో లేదు. కానీ మీరు అక్కడ సుఖంగా ఉంటున్నారా లేదా, శాంతిగా ఉంటున్నారా లేదా, ఇది ఒక్కటి అర్థం చేసుకొని మీకు ఇంకేం అక్కర్లేదు అన్నారు. మీకు అందరికంటే మీ దేహం మీకు ఇష్టం, గాఢ నిద్రలో మీకు దేహం కూడా ఉందా, దోహం కూడా లేదు. పోనీ దేహం గొడవ లేని వలన అక్కడ దుఃఖంగా ఉన్నారా సుఖంగా ఉన్నారా, సుఖంగానే ఉన్నారు. ఎందుకు మళ్ళీ మీకు చావు అంటే భయం వేస్తుంది, దేహం అంటే ఎందుకు మీకు అంత భయం వేస్తుంది. మీరు ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది కామన్ సెన్స్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి పెద్ద జీనియస్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. కామన్ సెన్స్ చాలా ముఖ్యం. ఇది బాగా ఇదే భగవాన్ చెప్పింది, మీకు ఎవరి దేహం అంటే వాళ్ళకి ఇష్టం, ఎవరి అజ్ఞానం అంటే వాళ్ళకి ఇష్టం, ఎవరు మనస్సు అంటే మీ మనసులో కోరికలు మీకు ఇష్టం. గాఢ నిద్రలో మీకు ఇష్టమైనటువంటి మీరు సెపరేట్ అవుతున్నారు, మీ దేహం కూడా లేదు మీ మనసు కూడా లేదు. అక్కడ మీరు శాంతిగా ఉన్నారా అశాంతిగా ఉన్నారా, అక్కడ మీరు సుఖంగా ఉన్నారా అసుఖంగా ఉన్నారా, అది మీరు ఆలోచించుకున్న చాలు. ఎప్పుడో చనిపోయిన తర్వాత కూడా ఎందుకు, మరణానంతర జీవితం అటు ఉంచండి. మీ దేహం ఉండగా ఇప్పుడే ఇక్కడే మీ దేహం ఈ భూమి మీద ఉండగానే, ఈ ఎత్త మీద ఉండగానే మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు శాంతిగా ఉన్నారా అశాంతిగా ఉన్నారా, అక్కడ మీకు దేహం కూడా లేదు, అహంభావన కూడా లేదు, మీ అజ్ఞానం కూడా లేదు, మీ అసెట్స్ కూడా ఏం లేదు, కానీ మీరు అక్కడ మీ బంధువులు కూడా ఏం లేదు, మీ నీరెస్ట్ మీ డీరెస్ట్ కూడా అక్కడ ఏం లేదు, అక్కడ మీరు శాంతిగా ఉన్నారా అశాంతిగా ఉన్నారా, ఇది మీరు ఆలోచించుకోండి. దీనికి రుజువులు అక్కర్లేదు, శాస్త్రాలు అక్కర్లేదు, శాస్త్ర ప్రమాణం కూడా దీనికి అక్కర్లేదు. మీ అనుభవానికి ఇది మీకు తెలుస్తుందా లేదా. ఎప్పుడైతే మీకు రూపబుద్ధి నశించిందో బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. ఎప్పుడైతే బ్రాహ్మీ స్థితి కలిగిందో మీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. బ్రహ్మలోనిది ఆనందమే. ఆనందం నీకు ఎలా వ్యక్తమవుతుంది, వైకుంఠంలో ఆనందం ఉంది, కైలాసంలో ఆనందం అలా, వైకుంఠంలో ఏ దేవుడైతే ఉన్నాడని అనుకుంటున్నావో, నువ్వు కైలాసంలో ఏ దేవుడైతే ఉన్నాడనుకుంటున్నావో ఆ దేవుడు నీకు నేనుగా వ్యక్తమవుతాడు. ఆ దేవుడు ఎలా వ్యక్తమవుతాడు నీకు, నేనుగా వ్యక్తమవుతాడు. అప్పుడు నీకు ఆనందంలో, ఆనంద సముద్రంలో, శాంతి సముద్రంలో ఊగిసలాడుతావు. ఇప్పుడు నీకు బ్రహ్మానుభవం కలిగిందో ఆ లోపలటువంటి ఆనంద రసం, ఆ శాంతి రసం, అది ఆ సుఖరసం, ఆ సుఖ సముద్రం, ఆనంద సముద్రం, శాంతి సముద్రం, నీ హృదయంలోటువంటి ఆనంద సముద్రం పొంగి పొంగి నీ సహస్రాలను ముంచేస్తుంది. గాలి లేని చోట గేపు ఎలా ఉంటుంది, నిదానముగా ఉంటుంది. అలా నిదానంగా కనుక నీ మనస్సు ఉన్నప్పుడు అది హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది, చేసి చేసి హృదయంలో లయమవుతుంది. రమణ మహర్షి గారు చెప్పిదనే సాధనని దేవుడు ఉన్నాడా లేడనే సమస్య కాదు, నువ్వు ఉన్నావని ఒప్పుకుంటే చాలన్నారు. ఈ నేననే తలంపు ఆత్మ నుంచే పుట్టి వస్తుంది. ఈ నేననే తలంపు మొదలు తెలిస్తే నీకు ఆత్మ తెలుస్తుంది. దానికి చావు లేదు పుట్టుక లేదన్న సంగతి తెలియటమే కాదు, నీవే అన్న సంగతి నీకు తెలుస్తుంది. అది ఇక్కడ రహస్యం. దానికి చావు లేదు పుట్టుక లేదని తెలియటం కాదు, ఆ చావు లేదు పుట్టుక లేని వస్తుంది నీవే అన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. కడసారి జన్మది అంటే దానికి కృష్ణుడేమని చెప్పా అంటే ఎన్నో జన్మల పుణ్యం నీకు ఉంటేనే కాదు రాదు అన్నాడు. అంటే నీకు రూపబుద్ధి ఉన్నంతకాలం ఆత్మబుద్ధి కలగదు, రూపబుద్ధి ఉన్నంతకాలం ఆత్మబుద్ధి కలగదు. నీకు రూపబుద్ధి ఉన్నంతకాలం దుఃఖం తప్పదు ఎంతో కొంత. వారు చనిపోయారనో మీరు చనిపోయారనో వారి కష్టం వచ్చిందనో మీరు కష్టం వచ్చిందనో ఇటువంటి దుఃఖాలు చిల్లర దుఃఖాలు ఏదో తప్ప నీకు రూపబుద్ధి ఉన్నంతకాలం. ఆ రూపబుద్ధి నశించినట్టు నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. నువ్వు ఏదో శవంతో తాదాత్మ్యం పొందుతున్నావు, ఆ శవంతో తాదాత్మ్యం పొందటం వల్ల ఈ చిక్కులన్నీ వస్తున్నాయి, ఈ అరిష్టాలన్నీ వస్తున్నాయి, ఈ అశాంత స్థానం వస్తుంది, ఈ డిఫికల్టీస్ అన్నీ వస్తున్నాయి, ఈ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి అంటున్నారు. ఏదో శవంతో తాదాత్మ్యం పొందటం వల్ల, ఏదో శవంతో నువ్వు ఐడెంటిఫికేషన్ వల్ల నీకు నీ ట్రబుల్స్ అన్నీ నీకు వస్తున్నాయి. శరీరం చచ్చిపోతున్నట్టు, చచ్చిపోయిన తర్వాత ఏదో ఎక్కడికి వెళ్తామండి, రోజు నిద్రట్లో ఎక్కడ ఉంటాం, చచ్చిపోయిన తర్వాత అక్కడ ఉంటాం. రోజు నిద్రట్లో ఎక్కడ ఉంటారు చెప్పండి మీరు ఎవరైనా, రోజు నిద్రపోతున్నాం కదా, రోజు నిద్రపోతున్నాం కదా, నిద్రట్లో ఎక్కడ ఉంటున్నారు మీరు చెప్పండి. నిద్రట్లో ఎక్కడ ఉంటున్నారో చనిపోయిన తర్వాత కూడా అక్కడే ఉంటాం. కానీ ఎంతకాలం ఉంటాం, అలాగే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాం. నిద్రట్లకి 4 గంటలు 5 గంటలు ఉంటాం, అలాగే చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాం, సంవత్సరం. తర్వాత నిద్రట్లో స్వప్నం వస్తుంది కానీ మెరుపులు ఎవరికి స్వప్నం రాదు. అలాగే నిద్రట్లో స్వప్నం వచ్చినట్టే ఒక గంట అరగంట గంట ఉందే మళ్ళీ ఈ సంస్కారాలు మిగులుతాయి లోపల. మనం నిద్రట్లో స్వప్నం వచ్చినట్టే అది చనిపోయిన తర్వాత నిద్రట్లో ఉన్నట్టు ఉంటాం. అప్పుడు మళ్ళీ సంస్కారాలు మనకున్న పూర్వజన్మ సంస్కారాల కోరికలు అవి కూడా మెదులుతాయి. ఆ జీవుడు ఏం చేస్తాడు, శరీరం కోసం తిరుగుతూ ఉంటాడు. ఇంకేంటి, వాడు గుణాలు వ్యక్తపరచుకోవడం కోసం వాడి నేత్రం ఉండాలి, వాడికి నేత్రం ఉండాలి. ప్రపంచ శరీరాలు తయారవుతూ ఉంటాయి. నీకు అర్థమవుతుంది, ఏ శరీరానికి ఆ ప్రారంభాన్ని బట్టి జీవుడికి ఏ శరీరం అయితే బాగుంటుందో ఆ శరీరానికి కనెక్షన్ ఇస్తాడు. అంతే ఈశ్వరుడు చేసే పని. ఇదే కృష్ణుడు చెప్పాడు గీతలో. ఏమని చెప్పాడంటే, నువ్వు సాధన కనుక సరిగ్గా చేస్తుంటే ఏ శరీరంలో నీకు ప్రవేశపెడితే నీకు సాధన బాగా సాగుతుందో ఆ బాడీకి నీకు కనెక్షన్ ఇస్తాను, అంతే నేను చేసే పని. అదే నీ ప్రారంభాన్ని బట్టి ఇస్తాను. ఒక జీవుడి మీద నాకు ఇష్టం లేదు, ఒక జీవుడి మీద నాకు ఇష్టం లేదు, నాకు అందరూ సమానమే, నాకు అందరూ సమానమే. నువ్వు చేసిన కర్మను బట్టి, నీకున్న బుద్ధిని బట్టి, నీకున్న సంస్కారాన్ని బట్టి నీకు ఆ బాడీ తోటి నీ కనెక్షన్ ఇస్తాను అంతే. భగవాన్ ఏం చెబుతున్నారంటే, అహంభావానికి ఏం చేపు రూపం కోసం చూస్తాం అన్నట్టు. మళ్ళీ ఎప్పుడు పుడతాం, ఎప్పుడు పుడతాం, ఎప్పుడు పుడతాం, ఎప్పుడు సినిమాలు చూద్దాం, ఎప్పుడు పరావాలు తిందాం చూస్తూ ఉంటుంది. నాకు కోరికలు ఉంటాయి కదండి, ఆ దేహం కోసం చూస్తూ ఉంటుంది. ఏమండి, పోయి ఏదో వాడు కోరిక పడుతున్నాడో దేహం ఇస్తాడు ఈశ్వరుడు. అంటే కనెక్షన్ ఇచ్చేస్తారు కదా దేహం ఉంటాడు. ఆ దేహం వచ్చాక ఆ దేహాన్ని పట్టుకుని ఆ దేహాన్ని బట్టి మళ్ళీ అహంభావాన్ని పెంచుకుంటాడు. ఎవడు నీ మాయ రోజు బయటకు వచ్చేవాడు, ఎవడు అవతార పురుషుడు ఇంటర్ఫీరెన్స్ వల్ల ఈ మాయ రోజు మహామాయి, ఎవడు బయటకు రాలేడు. ఏం చేసి దేహం కావాలి దేహం కావాలి ఏడుస్తాడు, పోనీ దేహం ఇస్తాడు. ఆ దేహాన్ని ఉపయోగించుకుని వాడు న్యాయం సంపాదించినట్టుంది. ఆ దేహాన్ని బట్టి ఆ దేహాన్ని ఆధారంగా పెట్టుకుని ఆ దేహమే నేనని బుద్ధిని పెంచుకుంటూ ఆ దేహాన్ని బట్టి మళ్ళీ అజ్ఞానాన్ని పెంచుకుంటాడటండి, మళ్ళీ అహంభావాన్ని పెంచుకుంటాడటండి, మళ్ళీ నరకానికి మెట్లు కట్టుకుంటాడట. కొంతమంది తోటి మనిషి బాధపడతా అంటే ఆ బాధ తన వాళ్ళు చూసి కొంతమంది ఓర్చలే, కొంతమంది ఆ బాధను చూసి సంతోషిస్తూ ఉంటారు. అది క్రూరులది, క్రూరత్వం యొక్క స్వభావం, అది క్రియాలిటీ. ఎవరి మనిషి బాధపడతా అంటే ఆ బాధను చూసి వీళ్ళు సంతోషిస్తారు, దానివల్ల వీళ్ళకి ఏం కలిసి రాదు, దాన్ని క్రియాలిటీ అంటారు. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు, కొంతమంది స్వార్థపరులు, కొంతమంది క్రూర, కొంతమంది క్రూరులు. కొంతమంది స్వార్థంగా ఉంటారు, కొంతమంది క్రూరత్వంగా ఉంటారు, కానీ కొంతమంది అది రెండూ కలుస్తాయి. వాళ్ళతోనే చాలా ప్రమాదం. భగవాన్ చెప్పేది అండి, దేహం వచ్చింది, ఆ దేహానికి సరిపడి కొంచెం అన్నం పెట్టి ఏదైనా వ్యవహారానికి సంబంధించిన పని చూసుకుని ఇతర గొడవల్లో ఎక్కువ కలవ చేసుకోకుండా నీకేదో పొట్ట ఉంది, నీ పొట్టకు సంబంధించిన పని ఏదో చూసుకుని, అంటే సమాజంతో ఎంతవరకు మనం ఉండాలంటే మనకి సమాజంతో అసలు సంబంధం లేకుండా ఉండలేము. సమాజంతో అసలు సంబంధం లేకుండా మనం ఉండలేము. సమాజంతో మనకి ఎంతవరకు అవసరం అంతవరకు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు, అతిగా ఉండకూడదు. మన సొసైటీతో వరల్డ్తో కూడా అతిగా ఉండకూడదు. మన చదువు మాత్రంగా ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే ఉండాలి. అంతవరకు నీకు ఆహారం ఎంతవరకు అవసరమో అంతవరకు నువ్వు తీసుకో. కనిపించిన పుస్తకాలలో చదవకు, కనిపించిన వాళ్ళతో స్నేహాలు చేయకు. కొంతమంది కనిపించిన వాళ్ళ పుస్తకాలు చదువుతారు, దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. అయితే స్నేహాలు కూడా తగుమాత్రంగా చెయ్యి, స్నేహాలు కూడా తగుమాత్రంగా చెయ్యి. ఎంతవరకు అవసరమో అంతవరకు చెయ్యి. హోలీ కంపెనీ కీప్ చేసుకో. హోలీ కంపెనీ అవసరమైతే ఆచార్య వారు చెప్పిన నీ ప్రాణంతో సమానంగా హోలీ కంపెనీ నువ్వు కీప్ చేసుకో. అయితే దేహాన్ని ఏం చేయాలంటే, నీ లోపల ఉన్న వస్తువు, నీ లోపల ఉంటున్న బ్రహ్మంలో తెలుసుకోవడం దేహాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఏం చేస్తున్నాడు జీవుడు, ఏం చేస్తున్నాడు, ఆ దేహాన్ని ఆధారంగా పెట్టిన అహంభావాన్ని పెంచేసుకుని చనిపోయిన తర్వాత కటికి చీకటి లోకాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు నిన్ను రక్షించేవాడు ఇందులో? భగవాన్ చెప్పే మెసేజ్ ఏమిటంటే, నీకు దేహం వస్తుంది, ఆ దేహాన్ని వస్త్రంగా తీసుకుని అహంభావాన్ని పెంచుకుంటున్నావు, అలా కాదు. ఆ దేహాన్ని వస్త్రంగా తీసుకుని అహంభావం రెడ్యూస్ చేసుకోవాలి. నీకు వచ్చిన రూపాన్ని దాంతో కలిసిపోకుండా నీ జ్ఞానం సంపాదించడం కోసం ఆ రూపాన్ని ఉపయోగించుకో. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆ రూపాన్ని జ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగించుకోకుండా ఆ రూపబుద్ధి పెంచుకుని, ఆ చర్మబుద్ధి నువ్వు పెంచుకుని, నీ అజ్ఞానాన్ని అహంభావాన్ని పెంచుకుని నువ్వు ఆ చీకటి లోకాలకు పోతున్నావు. భగవాన్ అంటున్నా నీకు అనేక తలంపులు వస్తున్నాయి, అనేక కోరికలు వస్తున్నాయి నీకు. ఇవన్నీ గతంలో ఎన్నో జన్మలుగా కూర్చిపెచ్చిన వాసనలే. అనేక జన్మల నుంచి వస్తున్నాయి ఈ వాసనలు, ఈ సంస్కారాలు, ఈ కోరికలు నీకు అనేక జన్మల నుంచి వస్తున్నాయి ఈ తలంపులన్నీ. నువ్వేం చేయాలంటే నీకు ఏదైతే ఈ బాడీ బౌండు, ఈ ఎట్ట బౌండ్కి సంబంధించినటువంటి కోరికల్ని, ఒక్కో కోరికని ఒక్కో కోరికను ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి నువ్వు. ఎప్పుడైతే ఈ సంస్కారాలన్నీ, ఈ తలంపులన్నీ నశించినాయో, అంటే అంతే కదా, నీకు ఇప్పుడు క్రోధం ఉందనుకోండి, క్రోధం ఎలా వస్తుంది నీకు? తలంపు రూపంలో వస్తుంది. కామం ఉందనుకో, కామం నీకు ఎలా వస్తుంది? తలంపు రూపంలో వస్తుంది. అసూయ ఉందనుకో, నీకు అసూయ ఎలా వస్తుంది? తలంపు రూపంలో వస్తుంది. తలంపు లేకపోతే ఏమీ లేదు. చావు కూడా తలంపే, పుట్టుకు కూడా తలంపే, రాగం కూడా తలంపే, ఇష్టం కూడా తలంపే, అయిష్టం కూడా తలంపు. నీలో ఉన్న పాపం, నీలో ఉన్న దోషం, నీలో ఉన్న బలహీనతలన్నీ తలంపుల రూపంలో వస్తాయి. ఎలా వస్తాయి? ఇంక తలంపుల రూపంలోనే వస్తాయి. వాటిని తొలగించుకుంటూ ఉంటే ఆ తలంపులను యాక్షన్లో పెట్టకుండా, ఆ తలంపులను యాక్షన్లో పెట్టకుండా, తలంపులను తొలగించి సాధన చేసి తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నీ స్వరూప స్థితి, నీకు స్వరూపం నీకు వ్యక్తం అవుతుంది. స్వరూపం అరూపమే. స్వరూపం అనేది అలా భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, అంటే అక్కడ అవసరాన్ని బట్టి రూపం ధరిస్తాడంటే. భగవంతుడికి ఒక రూపం ఉంటలేదు, భగవంతుడికి ఒక నామం ఉంటలేదు, వీటికి అవసరాన్ని బట్టి ఆ రూపాన్ని ధరిస్తాడు, ఒక నామాన్ని పెట్టుకుంటాడంటే. అందుకని స్వశ్రద్ధగా ఆయనకు రూపం లేదు, నామం లేదు. నాకు రూపం లేకపోయినా, నాకు నామం లేకపోయినా, నాకు పుట్టుక లేకపోయినా, నన్ను మనిషి మాత్రుని అనుకుని అందరూ నన్ను ఆగౌరవపరుస్తున్నారు అన్నాడు కృష్ణుడి గీతలో. ఐఎమ్ నేమ్లెస్, ఐఎమ్ ఫార్మ్లెస్. ఆయనకు రూపం లేదు, ఆయనకు నామం లేదు. ఆయన కూడా మళ్ళీ ఒక శరీరం ధరించిన మనలేదు, ఆయన పుట్టాడు అనుకుని, ఆయన కూడా మనిషి అనుకుని ఆయన్ని అగౌరవపరుస్తున్నాం. కృష్ణుడు ఏమి జైల్లో జన్మించాడు. అక్కడ ఏమనుందంటే గోడ మీద ఏమని రాసి ఉంచాడంటే, కృష్ణుడు పుట్టిన వాడు వాళ్ళు ఇక్కడ కనిపించాడని రాశాడంటే. పుట్టాడని చెప్పలేదు కృష్ణుడు, పుట్టాడని చెప్పలేదు మొత్తం జైల్లో. ఏమని రాసిందంటే, పుట్టిన వాడి వలె ఇక్కడ కనిపించాడు ఈ గదిలో, పుట్టినవాడి వలె కనిపించాడు. దేవుడు పుట్టడు, దేవుడు పుట్టడు, బ్రహ్మము పుట్టడు, ఆత్మ పుట్టడు, పుట్టినవాడి వలె కనిపించాడు. అంటే ఇప్పుడు మన ఋషులు యోగులను ఎవరు అంటున్నారంటే, ఆ చైతన్య శక్తి, ఆ పరమాత్మ శక్తి, ఆ అద్భుతమైన శక్తి, ఆ అపూర్వమైన శక్తి, ఆ ఉదాత్తమైన శక్తి, ఆ వ్యాపక శక్తి ఏ ఉపాధి ద్వారా ఎక్కువ వ్యక్తమవుతుంది, వాళ్ళ ఋషి అని, యోగి అని, అవతార పురుషుడు అని మనం అంటున్నాం. మీ షిరిడి సాయిబాబా ఉన్నారు. షిరిడి సాయిబాబాకి భౌతికంగా ఆయన అంటూ మనం అంతే అంతే కదా. భౌతికంగా ఆయనకి పంచ, ఆయనకి ఇంద్రియాలు అయితే మనకి ఇంద్రియాలు అయితే, ఆయనకి ఆరో ఇంద్రియం లేదు మనకి ఆరో ఇంద్రియం అయితే, దేవుడు దేవుడు అని ఎంతకంటున్నాం మరి ఆయన్ని. ఆయనకి రెండు కాళ్ళు ఉన్నాయి, మనకి రెండు కాళ్ళు, ఆయనకి రెండు చేతులే, మనకి రెండు చేతులే. ఆయన మనలాగే ఆహారం తీసుకున్నారు. దేవుడు దేవుడు అని అంటే బాహ్యంగా చూస్తే ఆయన మనం సమానమే మామూలుగా. మరి దేవుడు దేవుడు అని ఎంతకంటున్నా అంటే, చైతన్య శక్తి, అక్కడ జ్ఞాన శక్తి, నీకు అర్థమవుతుంది, ఆ శరీరం ద్వారా ఎక్కువ, ఆ ఉపాధి ద్వారా ఎక్కువ వ్యక్తమైంది కాబట్టి ఆయన సిద్ధ పురుషుడు అంటున్నాం. అంటే సిద్ధ పురుషుడు అంటే ఏంటో, మన హృదయంలో ఒక వస్తువు సిద్ధంగా ఉంది, మన హృదయంలో ఒక వస్తువు సిద్ధంగా ఉంది, దానికి పుట్టుక లేదు, దానికి మరణం లేదు. ఆ సిద్ధంగా ఉన్న వస్తువుని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు సిద్ధ పురుషుడు. షిరిడి సాయిబాబా సిద్ధ పురుషుడు. సిద్ధ పురుషుడు అంటే ఏంటి? హృదయంలో ఒక వస్తువు సిద్ధంగా ఉంది, ఆయన హృదయంలో ఉంది, మన హృదయంలో ఉంది. ఆయనకి మనకి తేడా అంటే, ఆయన హృదయంలో ఉన్నది ఏంటి ఆయనకి తెలుస్తుంది, మన హృదయంలో ఉన్నది ఏంటి మనకి తెలియటండి, అంతే తేడా. ఆయన హృదయంలో నేను తెలుసుకున్నాడు అంటే సిద్ధ పురుషుడు అయ్యాడు. మన హృదయంలో ఉన్నది మనం కూడా తెలుసుకుంటే మనం కూడా సిద్ధ పురుషుడు అవుతాం. భగవాన్ అన్నవాడు, నీ హృదయంలో లేనిది నా హృదయంలో ఏమి లేదు, నీ హృదయంలో లేనిది నా హృదయం, నాలో ఏది ఉందో మీలో కూడా అదే ఉంది. తెలుసుకోవటం తెలియకపోవటం ఉంటే తేడా. నీ హృదయంలో లేనిది నా హృదయంలో లేదు. భగవంతుడు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఉన్నాడు, అందరి హృదయాల్లోనే ఆత్మగా ఉన్నాడు. ఒక చోట ఉండి మరొక చేత లేకపోతే వాడు దేవుడే కాదు. భగవాన్ అంటున్నారు, నీకు ఆత్మ తెలియదు, తెలియదుగా అనుకుంటున్నావు, నువ్వు తెలియకుండా బొత్తిగా తెలియకుండా ఉన్నావా? ఆత్మకి తెలియదు, మాకు ఆత్మ తెలియదు, మాకు ఆత్మ తెలియదు అని అందరూ అంటున్నారు. నువ్వు బొత్తిగా తెలియకుండా ఉన్నావా? ఆత్మ ఏమీ తెలియకుండా ఉన్నావా? ఆత్మ ఏమీ తెలియటం లేదా నీకు? ఆత్మ ఇంకా ఏంటి ఏంటి? మాకు ఇంద్రియాలు తెలుస్తున్నాయండి, విషయాలు తెలుస్తున్నాయి, విషయ సుఖాలు తెలుస్తున్నాయి, మా శవాలు మాకు తెలుస్తున్నాయి, అంతేకాని మాకు ఆత్మ తెలియటం లేదని అంటున్నారు అందరూ. మాకు తెలియటం లేదండి, మాకు తెలియటం లేదన్న ఒత్తిగా తెలియకుండా ఉన్నారా మీరు ఆత్మని? ఒత్తిగా తెలియకుండా ఉన్నారా? ఆత్మ అందరికీ తెలుసు. ఈ అందరూ చనిపోతుంటే తను చూడటం లేదు మనిషి. ఎంతోమంది చనిపోతున్నారు, ఆ చనిపోయిన వాళ్ళందరినీ జీవించిన వాళ్ళు చూస్తున్నారు. లోకంలో అనేక మంది చనిపోతున్నారు. ఎన్ని చావులు చూసాము మనం? మీరందరూ శ్మశానానికి వెళ్ళకపోయినా మీ కళ్ళతో అనేక చావులను చూశారు కదా. మీరందరూ శ్మశానానికి వెళ్ళి ఉంటారు అనుకోండి భవిష్యత్తు, కానీ అనేక చావుల్ని మీరు చూశారు కదా. మీ కళ్ళతో అనేక మంది చావులను చూశారు. మీ కళ్ళతో అనేక చావుల్ని మీరు చూసింటారు, అందరూ శ్మశానానికి వెళ్ళకపోయినా అని చూశారు. కానీ ఎన్ని చావులను మీరు చూస్తున్నప్పటికీ నీకు అనిపిస్తూ ఉంటుంది అక్కడ నీ హృదయాంతరాళాల్లో, నీ హృదయం యొక్క లోతుల్లో మనకేం ఇబ్బంది లేదని, మనకేం పర్వాలేదు. పాపం 100 సంవత్సరాల ముసలమ్మ కూడా అలా అనుకుంటా ఉంటుంది, మనకేం పర్వాలేదు, మనకేం ఇబ్బంది లేదు, మనకేం చావు రాదు అని ముసలమ్మ అనుకుంటున్నా. ఏం చేత అనుకుంటుంది అంటున్నారు భగవాన్. అది ఇప్పుడు తన కళ్ళతోటి చావులు చూస్తాను ముసలమ్మ. ఆ ఇంట్లో తనకంటే చిన్నవాడు చచ్చిపోవడం కూడా ఇంట్లో కూడా చూస్తాను. అయ్యో పాపం మా మనవాడు చచ్చిపోయాడు, మా మునుడు చచ్చిపోయాడు అనుకుంటున్నట్టు. కానీ మనకేం ఇబ్బంది లేదు, మనకేం పర్వాలేదు, మనకి ఇంతలో ఏం చావు రాదు అని అనుకుంటాం. ఏం చేత ఆవిడకి ఆత్మ గురించి ఎంతో కొంత తెలుస్తుంది ఆవిడకి ఆ ముసలమ్మకి. నేను ఆత్మ అంటే ఆత్మకి చావు లేదు, తాను ఆత్మ ఉంది అంటే నాకేం ఇబ్బంది లేదు అనుకున్న తెలియదు ఆవిడకి. తెలియకపోయినా భావన అలా వస్తారు. ఎంత అపూర్వమైన టీచింగ్లో చూడండి. ఇప్పుడు ప్రతి మనిషి చనిపోతాడు, ప్రతి మనిషి ఆ చనిపోయే వాడిని మీరు చూస్తూ ఉంటాడు. చూసి మనకేం ఇబ్బంది లేదు అనిపిస్తుంది. ఇంకా అనిపిస్తుంది వాడికి ఆత్మ గురించి తెలియకపోయినా కూడా ఆత్మకి చావు లేదు అంచేది. నాకు ఇంతలో ఏం పర్లేదు, నాకు నేను చచ్చిపోవాలనుకుంటాను. ఇవిడ ఆత్మ అంటే ఇవిడ ఆత్మ గురించి ఏమి తెలియదు అంటారంటే నీకు తెలుస్తాను కదా కొద్ది గొప్ప అంటున్నారు భగవాన్. నీకేం తెలియదని అనుకుంటున్నారు మీరు ఆత్మ గురించి, కానీ ఎంతో కొంత మీకు మీకు తెలియకుండానే మీకు తెలుస్తాను. దానికి సంబంధించిన ఎరుకు ఎంతో కొంత మీకు ఉంది. ఎంత ఆత్మకి చావు లేదు, ఆత్మకి చావు లేదు అంచేత మీకు కూడా చావు అంటే ఇష్టం లేదు. కానీ ఎవరైనా మీరు చచ్చిపోతారంటే ఏమనుకుంటారు? ఇష్టపడతారు మీరు? ఇష్టపడను, నేను ఇలా ఉండాలి, మాకు చావు రాకూడదు అనుకుంటారు. ఇంకే మీ స్వరూపంలో చావు లేదు, మీ స్వరూపంలో ఆ ముసలమ్మ స్వరూపంలో చావు లేదు అంటే ఎన్ని చావులు చూసినప్పటికీ మనకు చావులు ఇంతలో మాత్రం ఇబ్బంది లేదు అనుకో. అంటే ఆత్మ గురించి ఆ అమ్మాయికి స్పష్టంగా తెలియకపోయినా కొంచెం ఏదో అస్పష్టంగా కొంచెం తెలుస్తాను చావు లేదనే సంగతి. ఆ స్వరూపం పరమస్పష్ట విష్ణు సహస్రనామాల్లో ఆత్మ ఎటువంటి కట్టిన పరమస్పష్ట. వీళ్ళు చీకట్లో చూసినట్టు కాదు. నేను మిమ్మల్ని ఎంత ఈ డేలైట్లో ఈ సూర్యుడు యొక్క వెలుతురులో నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, మీ హృదయంలో నా సత్య ఆ సద్వస్తువు ఆ సత్య వస్తువు పరమస్పష్ట అంత అతి స్పష్టంగా క్లియర్గా ఎంతో క్లారిటీగానే మీకు అది కనిపిస్తుంది. పరమస్పష్ట ఆ విష్ణు మీకు ఎలా కనిపిస్తాడంటే పరమస్పష్ట అస్పష్టంగా కనపడ్డు, స్పష్టంగా కనిపిస్తాడు. కానీ జ్ఞానగమ్య అది జ్ఞానం చేతమటిగా విష్ణువు మీరు తెలియబడతాడు. కానీ ముద్ద బయలకి బలహీనకి బద్దకస్తులకి స్వామర పూతులకి తెలియబడ్డు. అందరి హృదయాల్లో విష్ణువు అన్నమాట నిజమే. అందరి హృదయాలని విష్ణువు జ్ఞానగమ్య జ్ఞానం వల్ల మాత్రమే వాడు పొందబడతాడు. వాడియా విష్ణు సహస్రనామాలు ఈ మాట జ్ఞానగమ్య. ఆ మాటలు ఎంత బాగున్నాయి చూడండి. జ్ఞానగమ్య పరమస్పష్ట జ్ఞానం చేత వాడు ఎవడైతే జ్ఞానం సంపాదించే విష్ణువుని పొంద ఆ విష్ణువుని ఎవడైతే పొందాడో ఆ విష్ణువు మసక చరిత్రలో ఉన్నట్టు కనపడ్డట్టు పరమస్పష్టంగా లైఫ్లో మీరు నాకు ఎంత స్పష్టంగా దర్శనిస్తున్నారు, నేను మీకు ఎంత స్పష్టంగా దర్శనిస్తున్నావు, అంత స్వచ్ఛంగా వస్తూ మీకు ఎరుకులకు వస్తున్నాయి పరమస్పష్ట. అస్పష్టంగా కనిపించడు, స్పష్టంగానే కనిపిస్తుంది. అంటే మీకు ఏదైనా రోగం ఉంటే ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రేలో మీ రోగం ఎలా కనిపిస్తుందో అంత స్పష్టంగా మీ హృదయంలోనే ఆ కాలక్రమంలో మీ ఉపాసన బలం వల్ల, మీ జ్ఞాన బలం వల్ల, మీ సత్ప్రవర్తన యొక్క బలం వల్ల, మీకంటే మీ చైతన్య స్థాయి వల్ల, మీరు సముపార్జించిన జ్ఞానం వల్ల వేగిరి పడకండి, తొందర పడకండి కాలక్రమంలో ఆ విష్ణువు మీ హృదయంలో స్పష్టంగా వ్యక్తం అవుతాడు. అది ఎప్పుడో కాదు, మీ దేహం ఉండగానే మరణానంతరంగా ఇక్కడే ఇప్పుడే ఈ శరీరం మీద ఉన్న ఈ శరీరంలో మీరు ఉండగానే ఆ విష్ణువు ఆ భగవంతుడు వ్యాపకుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి ఆ విష్ణువు మీ హృదయంలో మీకు తానుగా నేనుగా వ్యక్తమవుతాడు. విష్ణువు అంతటా ఉన్నాడు. విష్ణువు అంత వాడు అనుభవంలోకి ఆడ అనుభవం మీకు ఎప్పుడైతే వాడు అనుభవంలోకి వచ్చాడో మేము కూడా అంతటా ఉన్నాము సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. ఏం అద్భుతంగా ఉందో చూడండి ఈ టీచింగు. విష్ణు ఎలా ఉన్నాడు అంతటా ఉన్నాడు వాడు మీరు అనుభవం. నేను ఇక్కడ నరశాపంలో ఉన్నాం, సత్యనారాయణరావు గారి హాల్లో ఉన్నాం, ఎక్కడా లేవు, ఈ 5 అడుగుల శరీరం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాం అని అనుకుంటున్నాం. అప్పుడు మనం మీరు అర్థమవుతుంది. ఈ అజడు నీ శవం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అలా కాదు. నీ విష్ణువు ఎప్పుడైతే నీ హృదయంలో ఆ కాలక్రమ నీ సాధన బలం వల్ల, నీ ఉపాసన బలం వల్ల విష్ణువు ఎప్పుడైతే నీకు వ్యక్తం అయ్యాడో, ఆ విష్ణువు అంతటా ఉన్నాడు కాబట్టి అప్పుడు నీకు అంతటా ఉన్నావు సంగతి నీకు వ్యక్తం అవుతుంది. అప్పుడు చావు లేదు, పుట్టుకు లేదు, రాకడ లేదు, పోకడ లేదు, గోయింగ్ లేదు, కమింగ్ లేదు. మనకి రాత్రి నిద్రపోతాం, మెలకు వస్తుంది, మెలకు వచ్చేసింది, మెలకు వచ్చేసింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, మెలకు వచ్చేసింది, మెలకు వచ్చే సంతోషం వచ్చేస్తుంది మనకి. ఎవడు మేలుకున్నాడు? ఎవరు ఈ జ్ఞానంలో మేలుకున్నా, అహంకారంలో మేలుకున్నాం. మీరు అర్థం చేసుకున్న నా మాట నమ్మది, జ్ఞానం వచ్చేసిందే పొద్దున్న లేచిపోయాం, పొద్దున్న లేచిపోయాం, 5 అయిపోయింది, పొద్దున్న లేచిపోయాం. ఏదైనా జ్ఞానంలో మెలకు వచ్చినా మనకి మళ్ళీ అహంకారం ప్రారంభం. ఎందులో లేచాం? అహంకారంలో లేచిపోయి మన అనుభవంలో తెలుస్తుంది కదా, అహంకారంలో లేచాం. నిద్ర వచ్చేస్తాం, నిద్ర వచ్చేస్తాం, 10 అయిపోయింది, నిద్ర వచ్చేస్తాం. నిద్ర ఎక్కడ ఎవరికి నిద్ర వస్తుంది? అహంకారానికి నిద్ర వస్తుంది. రాత్రులు అహంకారం శుభ్రంగా పడుకుంటుంది, 5 గంటలు 6 గంటలు పడుకుంటుంది. పొద్దున మనకంటే ముందు లేచి మన ఎత్తి మీద అహంకారం కూర్చుంటుంది. ఇలా ఎవరిని కొడదాం, ఎవరిని తిడదాం, ఏంచి ఎవరికొని పారిపేద్దాం, ఇది కూడా ఎవరి మీద కక్ష తీర్చుకుందాం. అంటే మెరుగు వచ్చింది, మెరుగు వచ్చింది అంటే మెరుగు వచ్చేసింది, ఎరుగు వచ్చేసింది, 4:30 అయితే 4 ఎవరికి మెరుగు వచ్చింది? అహంకారానికి మెరుగు వస్తుంది. జ్ఞానంలోకి మనకు మెరుగు రాలేదు, అహంకారంలోకి మెరుగు వచ్చింది అనమాట. మళ్ళీ రాత్రి పడుకునే వరకు అహంకారం గొడవలు ఉండటం, మళ్ళీ రాత్రి పడుకునేప్పుడు ఎవరు పడుకుంటున్నారు? ఈ అహంకారం పడుకుంటాం. ఎవరు పడుకుంటున్నారండి? పొద్దున్న లేచేది అహంకారం, పడుకునేది అహంకారం. రాత్రి ఏదో భగవంతుడు దైవంలో 5-6 గంటల నిద్రలో మటుకు శుభ్రంగా మనం అలర చేయకుండా, మనం గొడవ చేయకుండా అహంకారం అలా పడుకుని ఉంటుంది. పొద్దున్న లేచాడు మనకంటే ముందు నెత్తి మీద సిద్ధం అవుతుంది, అది లేచాక మనకు మెరుపు వస్తాం. నేను సుబ్బారాయణ అనుకోండి, నేను సుబ్బారాయణని ఎప్పుడు తెలుస్తాను? నాకు మెరుగు వచ్చాక, ఈ అహంకారం వచ్చాక తెలుస్తాను నాకు సుబ్బారాయణ అని. నీకు నిద్రలో సుబ్బారాయుడు కూడా ఏముండదండి, నిద్రలో సుబ్బారాయుడు మెరుగు వచ్చాక నేను సుబ్బారాయణ సంగతి నీకు తెలుస్తుంది. కానీ నిద్రలో ఏముండదు నీకు, నీ ఎల్లమ్మని నేను పుల్లమ్మని నిద్రలో మీరు అనుకుంటారో అనుకోరు. నేను పుల్లమ్మని రూపంతో తదాత్యం, ఒకటి పేరుతో తదాత్యం, నీకు మెరుగు వచ్చాక వస్తుంది. కానీ నిద్రలో లేదు అంటే నీ ఎవరు ఎక్కడ మేలుకుంటున్నారు? అహంకారంలోకి మేలుకుంటున్నారు. మరి అహంకారంలోకి మేలుకున్నాక మీ రూపాన్ని అహంకారాన్ని పెంచేస్తాం. ఇది మహామాయ. ఎవరు అవతార పురుషుడు యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల ఇందులోంచి మనం బయటకు రావాలి, కానీ కామన్ మ్యాన్ ఎవరు మనం రక్షించలేడు. అహంభావన అంటే ఏంటంటే దేహంతో తాదాత్మ్యం పొందిన బుద్ధి. అంటే నీ అస్తిత్వాన్ని, దేహానికి నీ అస్తిత్వాన్ని, నీ ఎగ్జిస్టెన్స్ దేహానికి కనుక పరిమితం చేసుకుంటే అది అహంభావన. దాన్ని దేహాత్మ బుద్ధి అంటారు వేదాంత పరిభాషలో. నువ్వు ఆత్మవే, నువ్వు ఎవరు? ఆత్మే. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు? ఆత్మ అంటే ఎవరు అనుకుంటున్నావు? దేహాన్ని అనుకుంటున్నావు, అది అహంకారం. ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే అహంకారం మొత్తానికి మీరు తీసేయక్కర్లా, కారం తీసేయమంటున్నారు. అహంకారాన్ని మొత్తానికి మీరు తీసేయక్కర్లేదు, ఆ కారం తీసేయని సరిపోతుంది. నువ్వు ఆ బ్రహ్మానుభవం పొందిన తర్వాత కూడా నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తాను ఉంటుంది. దానివల్ల ప్రమాదం లేదు. అయాం దిస్సు, అయాం దట్టని దానితో దీనితో తాదాత్మ్యం పొందడం మానేస్తే నీ కారం తగ్గిపోతుంది అన్నారు. అయాం అనుకో, దానికన్నా నీకు ఇబ్బంది లేదు. అయాం దిస్సు అనుకోకు, అయాం దట్ట అనుకోకు. అయాం దిస్సు అనుకున్న కారమే, అయాం దట్ట అనుకున్న కారమే. నీకు అర్థమవుతుంది? అయాం దట్ట అనుకోకు, అయాం దిస్సు అనుకోకు, అయ్యాం అనుకో. అహంకారంలో మొత్తానికి తీసేయక్కడు, ఆ కారం తీసేస్తే సరిపోతుంది, జ్ఞానం వచ్చేస్తుంది అంటున్నారు స్వాములు వారు. రమణ మహర్షి గారు ఇంకోటి అన్నారు, ఎంచేపు బయట దేని మీద మనసుని పెడదాం, దాని మీద నిలబెడదాం, దీని మీద నిలబెడదాం, ఈ నేను ఒకటి ఉండరు కదా, ఈ నేను ఒకటి తెలుస్తాను కదా మీకు, ఈ ముక్కు చివరి నిలబెడదామా, ఈ చెప్పుడు దగ్గర నిలబెడదామా, ఏ బొమ్మ మీద నిలబెడదాం, నరసి కగ్గర మీద నిలబెడదాం, త్రిపుటి మీద నిలబెడదామా, బాహ్యంగా ఎక్కడో నిలబెడదామని చూస్తున్నావు ఈ మనస్సుని. ఈ నేను ఒకటి ఉంది కదరా నీకు, ఆ నేను మీద నిలబెట్టు, దాని గొడవ వదిలించుకో ముందు. నువ్వు బయట దాని మీద నువ్వు నిలబెడదామని చూస్తున్నావు, కానీ నీకేమి, నీ మనసు నీ నేను మీద నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. మనసు ఏంటి? అనేక సంస్కారాల యొక్క మూట, అనేక తలంపుల యొక్క మూట. దీనికి స్వామీజీ, ఈ మనసుతో మీరు పెద్ద పేచీ పెట్టుకోవద్దు, ఈ మనసుతో పేచీ పెట్టుకుంటే అది ఇంకా లెగుస్తూ ఉంటుంది, దాన్ని రెస్ట్ పెట్టకుండా. కానీ ఇప్పుడు నువ్వు పొయ్యిలో పొలలు ఉన్నాయనుకోండి, పొయ్యిలో పొలలు ఉన్నాయనుకోండి, ఒక్కో పొల మీరు బయటకు లాగేశారనుకోండి, మంట ఆడిపోతుంది. అదే మీ మనసులో ఉన్న తలంపులు ఒక్కో తలంపులు బయటకు లాగేస్తే దాని అంతా మనసు చచ్చిపోతున్నారు స్వామీజీ. ఇప్పుడు పొయ్యిలో పొలలు ఉన్నాయనుకోండి, ఆ మంట వస్తున్నాయి అనుకోండి పొలంలోంచి, మీరు ఏది చేయాలి? ఒక్కో పొలలో బయటకు లాగేయండి, మంట ఆడిపోతుంది. అదే నీ మనసులో ఉన్న సంస్కారాన్ని ఒకటి మీరు బయటకు తీసేయండి, ఒకటి బయటకు తీసేస్తే ఇంక మనసు అనేది మీకు కనపడదు. అంటే మీకు బంధకారం అనేది తలంపులు వస్తాయంటే ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకుని ఈ తలంపులు ఏ నేనికి వస్తున్నాయని ప్రశ్నించుకుని ఆ నేనుని మీరు సూటిగా ప్రశ్నిస్తే, ఏదైతే మీరు నేను అంటున్నారో ఆ నేనుని మీరు ప్రశ్నించండి, నువ్వు ఎవడవు అని. దాన్ని ప్రశ్నించాలనుకోండి, కొన్ని కోట్ల జన్మలు మీరు తిరగబడవలసి ఉంటుంది అన్నాడు ఇది రమణ స్వామి చెప్పి. మీరు ఏదైతే నేను నేనంటున్నారో నేను నువ్వు ఎవడని ప్రశ్నించకండి, ప్రశ్నించకుండా దాన్ని విచారణ చేయకుండా. అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాని పుట్టిన స్థానం కనుక మీకు తెలియకపోతే కొన్ని కోట్లు జన్మలు, కొన్ని కోట్లు లక్షల శవాలు మీరు మొయ్యవలసి ఉంటుంది. కొన్ని కోట్లు శవాలు మీరు మొయ్యాలి. ఆ నేను ప్రశ్నించండి, ఆ నేనని మీరు ఏదైతే మీకు నేనుగా వ్యక్తమవుతుందో నువ్వు ప్రశ్న, అది నువ్వు ఎవరో అని అడగండి. దాన్ని ప్రశ్నించండి, దాన్ని ప్రశ్నించి దాని మూలాన్ని తెలుసుకోండి, దాన్ని విచారణ చేసుకోండి. అది విచారణ చేస్తే నేను పోతుంది, విచారణ చేయకపోతే అదే కోటి జన్మలకు కూడా మీకు కూడా వస్తుంది. అది ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ నేనుని కనుక విచారణ కనుక మీరు చేస్తే ఈ దేహంలో ఉండగానే ఆ దేహగతిని నశిస్తుంది. ఆ నేను మీరు విచారణ చేయనుకోండి, ఆ కోటి జన్మలకు కూడా సైతాన్ని మీకు కూడా వస్తుంది. మీ దుఃఖానికి కారణం అది. మీరు విచారణ చేస్తే నశిస్తుంది, మీరు విచారణ చేయాలనుకోండి, ధ్యానం చేయాలనుకోండి, ఆ నేను ఎవరో మీరు ప్రశ్నించాలనుకోండి, ఆ జపం చేయాలనుకోండి, అది నశించదు, అది నశించదు, కోటి జన్మలకి నశించదు మీరు పురుష ప్రయత్నం చేయకపోతే. ఆచార్యులు వారు ఒక ప్రశ్న అడిగారు, ఎవడు చచ్చిన వాడితో సమానం అని. శంకరాచార్యుల వారు భగవత్పాదులు ఏమన్నారంటే, ఎవడైతే ముక్కులో గాలి తిరుగుతున్నప్పటికీ, ఎవడైతే నీ హృదయంలో ఉన్న భగవంతుని, నో గాడ్ ఇన్ యువర్ హార్ట్, ఎవడైతే నీ హృదయంలో ఉన్న భగవంతుని తెలుసుకోవడానికి ఎవడైతే ప్రయత్నం చేయడో, నీ ముక్కులో గాలి మీరు తిరుగుతున్నట్టుకి చచ్చిన వాడితో మీరు సమానం. ఇప్పుడు మనందరం చచ్చిన వాళ్ళతో సమానం అట, అంటే భౌతికంగా బతుకున్నాం. ఆచార్య వారి దృష్టిలో మనం సచిన వాడితో సమానం, డాక్టర్ గారి దృష్టిలో బతుకున్నాం, ఆచార్య వారి దృష్టిలో మనం సచిన వాడితో సమానం. ఎందుకంటే నీ ముక్కులో గాలి తిరుగుతున్నా నువ్వు సచిన వాడితో సమానమే. ఎందుకంటే నీ హృదయంలో ఒక భగవంతుడు ఉన్నాడు, వాడిని అనుభవంలో వాడు అనుభవం పొందడం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయవనుకో, ఆ ప్రయత్నం చేయకపోతే నువ్వు జీవించున్నా చనిపోయిన వాడితో సమానం.
శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్.